ఒక క్షణం మనం తల్లవంచుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, మా ప్రియుడగు ప్రభువైన యేసు ఏ సమయంలో అయినా అగుపించునని ఈ ఘనమైన నిరీక్షణ కలిగి ఉన్న మేము జీవిస్తున్న ఈ గంభీరమైన ఘడియలో ప్రత్యేకపరచబడిన దేవుని యొక్క బిడ్డకై లోకముల నుండి బయటకు పిలువబడి ఏర్పాటు ఉన్న విశ్వాసుల మధ్య ఈ దినాన ఈ లాస్ ఏంజల్స్ నగరములో ఇక్కడ ఉండుట నిజముగా ఇది ధనీతి అని మేము నమ్ముతున్నాము. ఆయన మా యొక్క తరములో ఆయన వచ్చునని మేము నమ్మి దీన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజు ఆయనకై మేమెదురు చూస్తున్నాము. ఆయన ఈ రోజు ఇక్కడ లేనట్లయితే రేపు మేము ఆయన కొరకు ఎదురు చూస్తూ రేపు మేమిక్కడ ఉంటాము. ప్రేమైన దేవా, ఈ కూటుంబం ప్రత్యేకమైనదిగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. సంఘము పురోగాభివృద్ధికైనా ఒక సాక్ష్యముగా ఈ సమయం ఉండును కాక. అది నిత్యత్వములో నీ గ్రంథములో ఉండను. తండ్రి, మేము ముందుంచు ప్రతి ఒక్క చిన్న ప్రయత్నమును ఆశీర్వదించండి. నీవు లేకుండా మేము సంపూర్తిగా అపజయమునందు వారమని మేము గ్రహిస్తున్నాము. కాబట్టి ప్రభువా, నీవు మాకు కావలసినది, మేము అది కొనసాగించవలసి వస్తే ఇది మా యొక్క మహిమ కాదు, మహిమకు కాదు, ఇది నీ మహిమకే అని మా యొక్క కోరిక. ఎందుకనగా అది మా యొక్క హృదయ వాంఛ. యేసు ఆయన ప్రజల మధ్య మహిమపరచబడ్డ మేము చూడాలని మా యొక్క ఆకాంక్ష. ప్రభువా, పోరాటం ఎంతో దిట్టంగా కఠినంగా ఉండిన ఈ దినాన ఒక పునర్వికాసము కలుగుట కొరకై, సురక్షిత స్థానము చేరికను వారి విశ్వాస బలం పొందుట కొరకై మా మధ్య ఈ ఉద్యము కలుగుటకు మేము చేరుకుని ఉన్నాము. ఇవన్నీ నీవు మాకు దయచేయమని మేము దాన్ని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరు కూర్చోవచ్చు. సహోదరు షకారియన్, సహోదరి వైట్, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్నేహితులకు ఈరోజు మరింకా ఎక్కువగా నేర్చుకుంటానికి ఈ మహిమగల యేసును గురించి ప్రకటించడానికి తిరిగి లాస్ ఏంజల్స్ లో ఉండే తరుణాన్ని బట్టి నేను నిజంగా శ్లాఘిస్తున్నాను.
This is quite a complicated affair, say. This thing doesn't like to cooperate.
అవునండి, ఇటువంటిది. ఇది నిజంగా క్లిష్టమైన సమస్య. చూడు, ఇది సహకరించదు, ఇది దాని వల్లే పనిచేయలేదు. సహోదరు శకార్యన్, అది కొంచెం బాగా వినబడుతుంది. నాది ఒక విధంగా చిన్న స్వరం, అయితే ప్రభు ఎదురుండి వచ్చు ఒక గొప్ప వర్తమానం. అది తెచ్చుకు సాతాను యుద్ధ నుండి ఒక చాలా పెద్ద వ్యతిరేకత ఉంటుంది. అయితేనే మనం ఇక్కడ పొందుకున్నాం. మనకందరికి కూడా ఇది ఘనమైన వారము అవుతుంది. నేను ఇక్కడే కూర్చుని ఆలోచన చేస్తున్నాను. ఎటువంటి సందేహం లేకుండా క్రీస్తు యొక్క ఘనమైన సేవకునిగా చనిపోయిన మన ప్రియమైన సహోదరు థామస్ వైట్ ఎన్నో సార్లు ఇదే ప్రసంగ వేదికపై నుండి మాట్లాడిందరు. సహోదరు వైట్, నాకు తెలుసు, నేనెప్పుడు అతని కలిసినా అతనితో మాట్లాడినా అతనెప్పుడు కూడా నాకు ఒక గంభీరమైన ప్రేరితమవుతాడు. ఒక చిన్న పిల్లవాడైనప్పటి నుండి అతని పుస్తకము స్వస్థత రెక్కలు నాకు జ్ఞప్తుంది. ఆ పేరు నేను ఇష్టపడతాను, స్వస్థత రెక్కలు. క్రీస్తుక పరిచర్ నిమిత్తమై ప్రతిష్ఠితమైన ఈ ఆలయంలో ఇక్కడ ఉన్నందుకు మనం సంతోషంగా ఉంటున్నాం. అతని విధవరాలుగు ఆమెను మరియు మిమ్మల్నందరినీ దేవుడు దీవించును కాక. నిజమే, మీరు అతన్ని పొగుట్టుకున్నారు. అతడు వెళ్లిపోయాడని విన్నప్పుడు నేను అతన్ని కార్యక్రమం పొగుట్టుకున్నాను. ఆ స్వరం వినడానికి నేను ఇష్టపడతాను. అతడు కొంచెం వయస్సు మించిపోతున్నాడు, ఆయనను అతనికి బలమైన మంచి స్వరమున్నది మరియు దేవుని యొద్దు నుండి వచ్చిన వర్తమానమున్నది. అతని యొక్క జీవితం ఇంకా ఇక్కడ ప్రజల్లో జీవిస్తుంది. అక్కడ సువార్త పొలంలో లేక అక్కడ పొలంలో ఎక్కడైతే ఆ ప్రత్యేక సముదాయాలు అతడు పంపాడో సువార్త ఇంకా సాగిపోతుంది. ఎందుకనగా థామస్ వైట్ ని బట్టి ఎక్కడైతే మరణము వృద్ధాప్యము ఉండదో అతి మహిమకరమైన దేశములో మనమతన్ని కలుసుకుని వరకు అతని ఆత్మ సమాధానంలో విశ్రాంతి పొందునుగాక, మన కాలం పిలువబడే వరకు, లేక మనలను అందరినీ తీసుకుని పోవటానికి యేసు వచ్చు ఘనమైన సాధారణ పునరుద్ధానం వరకు అది కొనసాగించుటకు ఇక్కడ మనమున్నాము. ఈ రాత్రి ఇక్కడ కూడిక మీకున్నదని నాకు తెలుసు అని అనుకుంటున్నాను. ఈ రాత్రి మీకు ఇక్కడ కూడిక ఉన్నదని కొద్ది క్షణాల క్రితం నాకు చెప్పబడింది. కాబట్టి ఎంత త్వరగా తొందరపడాలో అంత త్వరగా తొందరపడతాను. ఎందుకనగా నాకు సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి ఈ వారంలో కాబట్టి మనలను ప్రభు దీవించునని నమ్ముతున్నాను. మేము రోగుల కొరకై ప్రార్థించబోతున్నాము. ఆయన చిత్తమైతే అది ఆయన చిత్తమైతే అది చేయుటకు ఆయన మమ్మల్ని అనుమతించిన కొలది క్రీస్తును మేము బోధించబోతున్నాం. చేయుటకు ఆయన మాకేది ఇచ్చినా మా నిర్హృదయముతో మేమది చేయాలనుకుంటున్నాము. ఆయన్ను మనము నమ్మితే చాలు, ఆయన మనలను దీవించునని నేను ఎరుగుదును. వాక్యము చదువుటి కొరకు అది మనము తెరవక ముందు మనము తల్ల వంచి నిశ్శబ్దంగా ఉండి గజిబిజి అయిపోయిందని నమ్ముదాం. ఆయనతో నేను మరలా మాట్లాడాలని ఆశిస్తున్నాను. మనము గ్రహిస్తున్నాము, క్రైస్తవులందరికీ తెలుసు శత్రువు మన శత్రువు ప్రతి చోట పనిచేస్తుందని. అయితే చూడండి, అలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు నెమ్మదిగా ఉండండి. అదంతా ఏమైందో దేవుడికి తెలుసు. అవును, నెమ్మదిగా కూర్చోండి. ఇప్పుడు మీరు ఎరుగునటువంటివి ఆయన చేయిచుండవచ్చును. మనం ఆయనతో మాట్లాడదాం. తండ్రి, నీవు సముద్రాన్ని నిమ్మలపరిచావని మేము ప్రార్థిస్తున్నాం. నిమ్మలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. మహాబలవంతుడైన ప్రభు యేసు ఆయన వాక్యంలో నడిచివచ్చు కృత మార్గాలలో ఆయన బలము ప్రత్యక్షతతో మాకు పరిచయం చేసుకుంటున్నాడు. మేము ఆయన యొక్క వాక్యము చదువుతుండగా ఈ దినాన మా హృదయాలలో అది జీవింపచేయబడాలని మేమది అడుగుతున్నాము. తద్వారా మేము ఆయన్ను ఆయన పునరుద్ధాన శక్తిని ఎరగాలని మేమేది అడుగుతున్నాము. మేము అదే అడుగుతున్నాము. ఇలాగనగా యేసు నామములో ఇది అడుగుతున్నాము. ఆమేన్. మీరు ద్వితీయోపదేశ కాండమును తిప్పినట్లయితే ద్వితీయోపదేశ కాండము పుస్తకంలో ఉంది. ద్వితీయోపదేశ కాండం 16:1-2 నేను చదవాలనుకుంటున్నాను. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో ఉండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును పెట్టును, క్షమించండి, స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోని నీ దేవుడైన యెహోవాకు పస్కా ఆచరించి గొర్రె మేకలలో కాని గోవులలో కాని బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగినదేదియు తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశం నుండి వచ్చేదివి కదా. నీవు ఐగుప్తు దేశములో ఉండి వచ్చిన దినమును నీ జీవిత దినములన్నింటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలను. నీ ప్రాంతములన్నింటిలో 7 దినములు పొంగినది ఏదైనా కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలం వధించిన దాని మాంసములో కొంచెమైన ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నెక్కిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులో ఉండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి తిరిగి మనకు ఇబ్బంది కొంత వచ్చినట్లయింది. దానికంటే నేను ఎక్కువగా అరవాలనుకుంటున్నాను. కొద్దిసేపు నేను ఈ మధ్యాహ్నం నేను మాట్లాడుటకు ఆశించినది అదొక వింతైన పాఠము, దేవుడు సిద్ధపరిచిన ఆరాధన స్థలము. ఇది అసాధారణమైనది. ముందుగా అనేక పర్యాలు నేను చెప్పినట్లుగా దేవుడు సహజంగా అసాధారణమైన పద్ధతుల్లోనూ అసాధారణమైన స్థలాల్లోనూ నివాసముంటాడు. అసాధారణమైనవే చేస్తుంటాడు. ఎందుకనగా ఆయన అసాధారణమైన వాడు. ఆయనను ఎవరైతే నమ్ముతారో అసాధారణంగా ప్రవర్తిస్తారు. ఆయన యొక్క అసాధారణమైన వాటిని గుర్చి అనేకమైనవి మనం చెప్పుకోవచ్చును. అయితే ఆయనతో ఎవరైతే పరిచయము సంబంధము కలిగి ఉన్నారో అలాంటి వారు ఆయన అసాధారణమైన వాడని, అసాధారణమైన వాటిని చేయవాడని, కొన్నిసార్లు అసాధారణమైన సమయాల్లో చేయునని వారు ఎరిగి ఉంటారు. కాబట్టి ఈ దినమున వీటిని చదివిన వాక్యమును దేవుడు దీవించునని, ఇంకా మీతో మాట్లాడుటకు నేను ఎన్నుకున్న పాఠమును ఆశీర్వదించునని మనము నమ్ముతున్నాం. ఇక్కడ మన యొక్క ఇబ్బందికి కారణాన్ని నేను ఏమి తలస్తున్నా అంటే, అక్కడ వారు టేప్ రికార్డు నిలుపు చేస్తారు, మైక్రోఫోన్ నుండి విద్యుత్తు లాగివేస్తారు. కాబట్టి వారు అది తగిలించినట్లయితే ఏ విధంగానైనా నా మాట మీరు వింటారు. మన వినురాగున మన చెవులను దేవుడు తగిలిస్తాడు. ఈ పాఠమును నేను మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఫుల్ గాస్పెల్ బిజినెస్ మెన్స్ వారి కుటాల్లో మాట్లాడటం ఇది మంచి తరుణం. ఎందుకనగా అన్ని సంఘాలు లేక వాటిలో చాలా మంది ఈ గుంపులో ప్రాతినిధ్యం వహిస్తారు. అన్ని విధాలైన సంఘ శాఖల వారు ప్రాతినిధ్యం వహిస్తారు. చాలా సార్లు ప్రజలు వీధుల్లోనూ, రాజమార్గాల్లోనూ, విమానాల్లోనూ, రైలు బండ్లోనూ, బస్సులోనూ కలుస్తూ ఉంటారు. వారితో నేను అంటాను, నీవు క్రైస్తవుడివా అని. వాళ్ళు ఒకరంటారు, సరే నేను బాప్టిస్టును, నేను మెథడిస్టును, నేను ప్రెస్బిటేరియన్ను, నేను లూథరను, పెంటికాస్ట్ను, ఆ విధంగా అంటారు. తను ఒక ప్రతినిధిగా ఆశించినట్లుగా ప్రతి ఒక్కరూ ఒక సంఘ శాఖను కలిగి ఉంటున్నారు. ఒక సంఘ శాఖ ద్వారా ప్రాతినిధ్యం వహించుట అన్నిటికీ మంచిదే. అయితే ఆయనను దాని యొక్క తప్పిదమేదంటే, పరలోకానికి వెళ్ళినది ఈ రకమైన ఒక గుంపేనని ప్రతి ఒక్కరూ తలస్తారు. ఇంకా దేవుడు ప్రాతినిధ్యం వహించినది ఇది ఒకటి మాత్రమే, ఒకరికి సంబంధించిన ఒక గుంపే అని అనుకుంటారు. ఈ మధ్యాహ్నం దాన్ని సరిచేయుటకు ఇది మంచి తరుణమని నేను అనుకుంటున్నాను. ఆ కారణము చేతనేమో ఈ మైక్రోఫోన్ సాతాను పనిచేస్తుందేమో. మీకు తెలుసా, మనుషులు చేసిన ఏదైనా చెడిపోతుంది, అయితే దేవుడు చేసినది చెడిపోదు. కాబట్టి అది చేయుటకు మంచి సమయమైనందున, అది చేయుటకు ఒక మంచి స్థలమైనందున దేవుడు ఆయన కృపను బట్టి మనకది సహాయము చేయునుకాక. అందులో గురించి మాట్లాడటానికి మన పరిపూర్ణతతో ప్రయత్నం చేద్దాము. ఈ పాఠము ద్వితీయోపదేశపు పుస్తకములో ఉంది, వస్తుంది. నా యొక్క కొన్ని లేఖనాలు వ్రాసుకున్న కొన్ని విషయాలు ఉన్నవి, అవి ఇన్నట్లుగానే వాటిని చాలా త్వరగా నేను తరించగలను. కానీ 2 సార్లు నేను 25 దాటాను కాబట్టి అవన్నీ గుర్తుంచుకుంటూ కొంచెం కష్టతరం. కాబట్టి నేను గదిలోనికి వెళ్లిపోయి ప్రార్థన చేస్తాను. ఆయన నాకు లేఖనాలు ఇచ్చుకున్నది, నేను వాటిని గుర్తు పెట్టుకుంటాను. బహుశా ఒక వెళ్ళనగా అప్పుడప్పుడు ఆయన ఇచ్చినప్పుడెల్లా అవి ఉన్నది ఉన్నట్లుగా నా మనసులో పెట్టుకుంటాను. ద్వితీయోపదేశ కాండము గ్రీకు మాటై ఉండి 2 చట్టములు అని దాని అర్థం. ద్వితీయోపదేశ కాండం అన్న మాట దేవుడు 2 చట్టములు కలిగి ఉన్నాడు. అందులో ఒకటి మరణపు చట్టము, ఆయన వాక్యానికి అవిధేయులకు వారికి అది. హవ్వ ఆయన వాక్యములకు అవిధేయురాలైనప్పుడు అది మరణానికి తెచ్చినట్లు మనం చూస్తున్నాము. అది ఆయన చట్టములో ఒకటి, నీవు ఆ పండు తిను దినమున ఆ దినమున చచ్చెదవు. ఆ తర్వాత ఆయన యొద్ద లేక ఆయన మరొక చట్టాన్ని కలిగి ఉన్నాడు, అది జీవపు చట్టము. అది విధేయులకు వారికి, నీవు ఫలానా విషయాలు చేయనట్లయితే, ఎందుకని ఆయన మాటను గైకునుట వలన నీవు బ్రతుకుతావు. నా తలంపుడుకైతే రెంటిని ఉడక బెట్టుట అది అవుతుంది, ఆయన వాక్యమును గైకునుట లేక ఆయన వాక్యమును గైకొనక ఉండుట. ఈ యొక్క 2 చట్టములలో ఒకటి సినాయి కొండ మీద ఇవ్వబడినది, అది మరణపు చట్టము. మరొక చట్టము ఎక్కడైతే యేసుక్రీస్తు ద్వారా జీవము యొక్క చట్టము ఇవ్వబడినదో అది కల్వరి కొండ యొద్ద ఇవ్వబడినది. ఆయన 2 నిబంధనలు కూడా కలిగి ఉన్నాడు. భూమి మీద మొదటి మానవుడైన ఆదాముతో ఆయన మొదటి నిబంధన చేసి ఉన్నాడు లేక కలిగి ఉన్నాడు. ఆ నిబంధన షరతులతో కూడినది, నీ ఫలానా చేసినట్లయితే నేను ఫలానా చేస్తాను. ఈ నిబంధనను దేవుడి ఎదుట నిర్వర్తించుటకు లేక కాపాడుటకు ఆదాముకు ఒకటి కలిగి ఉన్నాడు. దేవుడు ఒక్క మాటను కూడా విడగొట్టకుండా ఆయన వాక్యములందరినీ కాపాడుటకు దేవుడు ఆయన మార్గములయందు ఆయన నడవలసి ఉండెను. ఆ తర్వాత ఆయన మరొక నిబంధనను చేశాడు, అది అబ్రహాముతో. ఈ నిబంధన అయితే షరతులతో కూడినది కాదు, కాని షరతులు లేనిది. దేవుడు ఈ నిబంధనను అబ్రహాములకు ఇచ్చాడు, దానికి ఎటువంటి కట్లు లేవు, షరతులు లేనిది. లేదు, నేను నాది నేనెప్పుడో చేశాను. అలాంటి చట్టము ద్వారానే క్రైస్తవులు బ్రతకవలసి ఉన్నది, మనం చేసిన దాన్ని బట్టి కాదు. అది కాదు, అయితే మన కొరకు ఆయన ఏమి చేశాడో అట్టి దాని వలన. క్రీస్తు ఎప్పుడో అర్పణ చేయబడ్డాడు, ఆయన ఇక చేయను అని కాదు, ఆయన చేయబడెను చేశాడు. అది ఒక ముగింపు చేయబడిన ఫలదాయకం. ఆయన జీవించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్లిపోయాడు. పరిశుద్ధాత్మ రూపంలో తిరిగి వచ్చాడు. కాబట్టి అది దేవుని వలన కలిగిన ముగింపైన పని. అది క్రీస్తు పాపమెరుగునివాడు, నా పాపముగా మారెను, ఆయన స్థానమందు నేను నిలబట్టుకై నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన కల్వరిలో చనిపోయినప్పుడు నేను ఆయనలో ఉంటిని, జీవించడం కొరకు నేను అక్కడ ఆయనతో చనిపోవలసి ఉన్నది. ఎందుకనగా పాప మరణములు నియమము శరీరమందు నివసించుచుండెను, ఆయనతో సమాధానమునందుకు నీవు చనిపోవలసి ఉన్నది. అయితే మనము వినియోగించు ఈ పదాలన్నీ, ఈ గంభీరమైన పాఠాలన్నీ మనం పొందుకుంటాము. వాటిలో అనేకమైనవి మనకు పరిచయమైనవి, లేఖనం యొక్క పోలికలు. అయితే ఈ మధ్యాహ్నము దీనితో మనము ప్రతిఘటించాము. దీనంతటిలోనూ మనము పలు విధమైన సిద్ధాంతంలోనూ ఆయన నిన్ను కలుసుకున్న ఒకే ఒక స్థలమున్నదని ఆయన ఇంకా చెప్పుచున్నాడు. మనకు యూదా మతమున్నది, మనకు మహమ్మదీయ మతమున్నది, మనకు ఇతరమైన మత సిద్ధాంతాలు, సంఘశాఖలు, సంఘములు మొదలగి ఉన్నవి. అయినప్పటికీ దేవుడు తాను నిన్ను కలుసుకును స్థలము ఒకటే అని చెప్పాడు. ఆ స్థలాలన్నీ నా సంఘములో ఆయన కలుసుకునని, నీవు నా యొక్క సంఘమునకు సంబంధించిన వాడవు కానట్లయితే ఆయన నిన్ను కలవడని ఒక్కొక్కటి చెప్తవి. నీవు తప్పక ఈ గుంపులో ఉండవలసి ఉన్నది, లేనట్లయితే ఆయన నిన్ను కలుసుకునడు, లేక అక్కడ తప్ప మరొక చోట ఆయన నిన్ను కలవడు అని ఒక్కొక్కటి చెప్పుచుంటవి. ఆ తరువాత ఆయనకున్నది ఒకే ఒక స్థలమని, కేవలం ఒక్క స్థలమని మనం కనుగొంటాము. నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలములోనే నీవు అర్పణను అర్పించవలెను. ఆరాధన చేయవారిని ఆయన కలుసుకును ఏర్పరచుకున్న స్థలము ఆయనకు ఉన్నది. ఎక్కడి కూడా వారు అర్పణ అర్పించకూడదు. అయితే ఆ ఒక్క స్థలములోనే అర్పణ చేయవనెల్లు. ఏ విధమునైనా ఇతర స్థలాలు పనిచేయవు. వారిని కలుసుకుంటానికి ఆయనకు ఒక్క ప్రత్యేక స్థలమున్నది. ఆ రాతికును ఆయన కలుసుకుంటూ ఒక్కటే ఒక స్థలమున్నది. అలాగూ అది నిజమైనట్లయితే ఆ స్థలమును తెలుసుకుంటానికి మనమెంతో జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. అది మనకెంతో అవసరత కలిగించినదిగా ఉండవలనని నేను తలుస్తున్నాను. ఇదనగా మనం చనిపోతున్న వారమని ఎదిగిన వారమై ఉండి, చనిపోతున్న జనాంగం మధ్య జీవిస్తున్న వారమని ఎదిగి ఉండి, చనిపోతున్న కాలంలో జీవిస్తున్న వారమని, చనిపోతున్న జాతిలో జీవిస్తున్న వారమని, మరణం యొక్క పతాకము కింద ఉన్న వారమని ఎరిగి అవసరత కలిగిన వారగా ఉన్నాము. ఈ లోకము దాని అంతానికి త్వరగా వస్తుంది, అది ఎక్కువ కాలం కొనసాగదు. పాపము ఎంతో ఘోరంగా ఉన్నది, అది నిరీక్షణకు ఆవల ఉన్నది. లోకానికి నిరీక్షణ లేదు, అది దాన్ని దాటిపోయినది. కాలం ఎంతో అయిపోయింది కాబట్టి పరిశుద్ధాత్మ పొలములో అది వెతుక్కుంటూ, ఇక్కడ ఇది వెతుక్కుంటూ పరిశుద్ధాత్మ పొలములో భారీగా వేడుకుంటున్నాడు. సువార్త ప్రతి దేశానికి ప్రకటించబడుతున్నది. వివిధ విశ్వాసములు లేక వివిధ నమ్మకాలు ఇంకా విషయాలు దాని వెంబడిస్తున్నవి. అయితే అయినప్పటికీ సువార్త ఆ విధముగానే వెళ్లిపోయినది. ఇప్పుడు చివరి కాలంలో సంఘటనలన్నీ అవి ఉన్నట్లుగా ఉండిపోతున్నవి. ఏది నిజమో కనుగొనటానికి దేవుడు ఏర్పరచుకున్న వారి మధ్య ఒక గొప్ప హెచ్చరిక ఉండి ఉన్నది. అది మనము ఎరగటానికి బాధ్యతను తెస్తున్నది. ఒకరి సిద్ధాంతాన్ని గురించి కాదు, కానీ సత్యమనగా ఏదో తెలుసుకుంటానికి, సత్యమనగా ఏదని బైబిల్ చెప్పినదో తెలుసుకున్నటకు. ఎందుకనగా మనకైతే ఈ యొక్క దినములలో ఆలస్యమైపోతుంది. అది కావచ్చును. కాబట్టి దేవుడు ఏమని చెప్పాడో దాని గురించి మనము నిజముగా పరిగణలోనికి తీసుకుందాం. జ్ఞాపకముచ్చుకో, దేవుడు ఒక వాక్యము ఒక మాట పలికితే అది ఆయన తిరిగి తీసుకునడు. ఆయన ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. ఆయన ఒక్క మాట చెప్పి తర్వాత అరే అది ఖచ్చితం కాదు దాని అర్థం అని ఆయన ఎన్నడూ చెప్పడు. చూశారా, ఆయన అనంతాకాశము, ఆయన పరిమితి లేనివాడు, ఆయన అనంతుడు. ప్రారంభము నుండి ఆయనకు శ్రేష్టమైనది తెలియను. మనం అనుకున్న దాన్నే మంచిదని మనం చెప్తాము, కొద్దిసేపిన తర్వాత దాన్ని వెనుకకు తీసుకుంటాం. అయితే దేవుడు అలాగూ చేయడు. ఆయన దేవుడుగానే ఉంటాడు, కాబట్టి ఆయన అనంతుడైతే ఆయన అది చెయ్యడు. ఎందుకనగా ప్రతి ఒక్క మాటలోనూ ఆయన సంపూర్ణుడై ఉంటున్నాడు. అది నిరంతరము ఉండునది కాకపోతే ఒక్క వాక్యమును ఆయన పలకడు. నిరంతరముండు ఆయనవన్నీ ఆరంభములో ఆయన యందు ఉన్నవి. ఆయన తలంపులు, ఆయన గుణలక్షణాలు ఈ దినమున లోకములో తమకు తాముగా బయలుపరుచుకున్నవన్నీ. ఇప్పుడు జ్ఞాపకపుచ్చుకోండి, నమ్మిన బిడ్డలను ఆయన కలుసుకుంటానికి ఆయన ఏర్పాటు చేసిన స్థలం ఒకే ఒక స్థలము కలదు, మరెక్కడి కూడా పని చేయదు. జ్ఞాపించుకోండి, యేసు చెప్పాడు ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో భక్తి కలిగిన, ఎంతో మంచి వారైనా, ఎంతో సంస్కారం కలిగిన, దేవుని ఎడల ఎంతో ఆసక్తి గల ప్రజలైన అట్టి గుంపు ప్రజలతో ఇలాగూ చెప్పాడు. అయితే యేసు వారితో అన్నాడు, మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు, మనిషి ఆచార సిద్ధాంతాలను వారికి బోధిస్తున్నారు అని. జ్ఞాపకంచుకో, వారెంతటి భక్తి గలవారు, దేవుని ఎంతటి ఆసక్తి గలవారు నేను అనుకుంటున్నాను. ఎవరు మరింత ఆసక్తి గల వారో మనం లెక్కిస్తే ఈ దినాన ఉన్నవారా లేక ఆ దినాన ఉన్నవారా, మనకంటే వారెంతో ఆసక్తి గలవారు. ఎంతో ఎక్కువగా అర్చన ఆచారాలు, ధర్మశాస్త్రం మొదలైనవి గైకుంటూ వాటి ద్వారా వారు జీవించారు. వారు దేవుని ఎక్కువ ఆసక్తి కలిగిన వారు, వారు దేవుని నమ్మిన వారు. అయితే యేసు దేవుడు మన మధ్య శరీరధారి అయిన ఆయన అన్నాడు, మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వారు ఆయన్ను ఆరాధించట్లేదని ఆయన చెప్పట్లేదు. వారు ఆయన్ను ఆరాధించారా? అయితే వ్యర్థముగా ఆరాధించారు. కాబట్టి వ్యర్థమైనది ఏదైనప్పటికీ నిరుపయోగమైనది, అది ఏ ఉపకారము చేయదు. నీవది చేయకూడదు, ఎందుకనగా నీ సమయాన్ని నీ వృధా చేస్తున్నావు, నీ మాటలని వృధా చేస్తున్నావు, నీ ప్రయత్నాలని వృధా చేస్తున్నావు. ఎంతవరకనగా మనము చేస్తుందేదో మనము ఎరుగునంత వరకు అవన్నీ వృధా చేస్తున్నావు. నిజం, పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుగా ఉండదని యేసు చెప్పినట్లు ప్రజలు పరిపూర్ణుగా ఉండవాలని దేవుడు ఎదురు చూస్తున్నట్లయితే ఒక చోట ఒక సిద్ధపాటు ఉండవలసి ఉంటుంది. ఇంకా ఆయన అన్నాడు, నన్ను ఆరాధించు జనుల కొరకు నేను స్థలమును ఏర్పరచుకుంటాను అని. మరి ఏ స్థలములోనూ నేను వారిని కలిసి కొనను అని. అది ఏ స్థలమై ఉండవలసి ఉన్నది? మరియు మనము దానిని వెతకవలసి ఉన్నది. అది ఎక్కడున్నదో కనుగొని తర్వాత అక్కడికి వెళ్దాం. మనము త్వరగా అక్కడకు త్రిపవలసి ఉన్నది. స్థలము కనుగొనిన వెంటనే మిగతా వాటిని వదిలిపెడదాం. ఇప్పుడు జ్ఞాపకంచుకోండి, ఇక్కడ యేసు చెప్పినటువంటి అదే లేఖనము నేను నిర్వహిస్తున్నాను. మానవుని యొక్క ఆచారములు వ్యర్థం, వాటి వల్ల మనం ఎన్నడూ బుద్ధిహీనము కాకూడదు. అవసరమైనటువంటి ఒక చోట ఒక స్థలంలో మన కొరకై ఒక స్థలమును ఆయన ఏర్పరచున్నాడు. మనమక్కడకు రాగలందుకు ఆరాధన అంగీకరించబడు కొరకై. ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, ఆ ఏర్పాటు చేయబడిన స్థలము బయట నీవెంతగా భక్తిగా ఉన్నప్పటికీ, నీవెంత ప్రధానమైన వాడైనప్పటికీ నీవింకా వ్యర్థముగానే ఆరాధన చేస్తున్నావు. అది ధిక్కారంగా వినిపిస్తుందని నాకు తెలుసు. అయితే భవనము ముగించబడిపోతుంది, దాన్ని మనము కదిలించవద్దు. సువార్త ద్వారా మనం అది దిగు చేద్దాం. తద్వారా ప్రజలు నిన్ను వీధుల్లో కలిసినా లేక నీవు ఎక్కడున్నా క్రైస్తవులు మీరు, వారిని గుర్చి మీరు లెక్క చెప్పవలసిన వారై ఉంటున్నారు. ఓ ఇది అదే కదా అని చెప్పినప్పుడు వీరు ఇది చేయగా అది వారు చేయగా నేను చూశాను అని వారు చెప్పిన సమయంలో ఖచ్చితం ఇవన్నీ తప్పక జరగవలసి ఉన్నది. అయితే దేవుని వలననే ఏర్పరచబడిన ఒక స్థలమున్నది. ఆరాధికుని దేవుడు కలుసుకుని ఒక స్థలమున్నది, అది ఒక్కటే. రెండవ వచనము గమనించు, నేను ఏర్పరచుకొను స్థలములోనే ఆరాధించు. దేనిని ఏర్పరచుకుంటా? ఈ స్థలములో చూపుతుంది ప్రజలందరం ఆరాధించుటకు ఆయనకొక స్థలమునుదని, ఇతర స్థలములు వ్యర్థములని చూపుతుంది. ఇదే స్థలములో ఆయన చెప్తున్నాడు, ఈ స్థలములో నా నామం ఉంచుటకు కూడా నేనేర్పరచుకున్నాను. నేనొక స్థలమును ఏర్పరచుకున్నాను మరియు అందులో నా నామమును పెట్టేదను. ఈ స్థలములో అతడు ఆరాధన చేయబోతున్నాడు. అక్కడ ఒక స్థలమున్నది, ఒక్కటే ఒక్కటిని మనము మనకు ఇది చూపుతుంది. అది తప్పక దేవుడు ఏర్పరచుకున్నది కావలసి ఉన్నది. అది మనదై ఉండకూడదు. వచ్చుటకు మనకు ఎన్నిక లేదు, ఆయన ఎప్పుడో అది ఎన్నుకున్నాడు. దేవుడు ఏది ఏర్పరచుకున్నాడో అది సరియైనది. నేను తప్పుది ఎన్నుకోగలను, నీవు తప్పుది ఏర్పరచుకోగలవు, అయితే దేవుడు చేయడు. అన్నిట్లో ఆయనే ఆరాధించబడుచున్నది. ఆయన ఆరాధకులు ఆయన ఎక్కడ కలవాలని ఆయన కోరుకున్నో ఆయన దాన్ని కలిగి ఉన్నాడు. మనమక్కడ ఆయన్ను కలుసుకోవలసి ఉన్నది. ఆయన ఉన్నది ఆ ఒక్క స్థలంలో మాత్రమే. నీ మొరను ఆయన ఆలకించు ఒకే ఒక స్థలము అది. ఇక్కడ కూడా మనం గమనిద్దాము, నన్ను ఆరాధించుటకు నేను ఏర్పరచుకున్న స్థలములో ఆ స్థలములో నా పేరు పెట్టియున్నాను. ఆయన నామము గల ఆ స్థలము కొరకై ఇప్పుడు మనము లేఖనములను పరిశోధన చేద్దాము. బైబిల్ యొక్క గ్రంథమంతట్లో మనకు పోలికలు ఉన్నవని మనకు తెలుసు. అనగా ప్రజలను ఆయన కలుసుకున్న పలు పలు విధాలైన స్థలములను తెలుసు. అయితే ఈ దినాన వారిని ఆయన కలుసుకున్న స్థలము అది కాదు. ఎందుకనగా అవి కేవలము ఒక దానికి పోలికే ఉంటున్నాయి. ఎక్కడైతే ఆయన ప్రజలను కలుసుకున్నదో అట్టి స్థలము ఆయన కలుసుకున్నటువంటి సంఘములకు అవి వచ్చుచున్నవి. ఒక స్థలమున్నది, ఒక సంఘమున్నది. ఈ స్థలములో ప్రజలను కలుసుకుంటానికి వారి ప్రార్థన ఆలకిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వారు ఈ స్థలానికి వచ్చి ఆయన్ను ఆరాధన చేసినట్లయితే వారు ఆ స్థలాన్ని తామే కలిగి ఉన్నారని చాలా మంది చెప్పుకుంటా మనం చూస్తున్నాం. వారి యొక్క స్థలములలో దేవుని యొక్క నామం ఉన్నదని చెప్పుకుంటారు. అయితే గమనించుడి, వారు దేవుని నామమును వారు అక్కడ పెడతారు. దేవుడు ఆయన నామమును అక్కడ పెట్టుట అన్నది ఎంతో వ్యత్యాసమున్నది. ఒకరు అక్కడ పెడుతున్నారు, ఆయన పేరు అక్కడ ఉన్నది. చూశారా, ఆయన ఉంచుతానని దేవుడు చెప్పాడు. అది తప్పక మనం జ్ఞాపకముంచుకోవలసినది. ఆయన ఉంచుతానని దేవుడు చెప్పాడని జ్ఞాపకముంచుకోవలసినది. నేను నా పేరును ఉంచదను, ఈ స్థలములో నా పేరు ఉంచదను. నేను ఏర్పరచుకున్నది, నేను ఏర్పరచుకున్న స్థలము ప్రజలు ఆరాధించవలయను. ఇది మనలను ఈ కాలం యొక్క ఛాయల దృశ్యం యుద్ధకు ఇది తెచ్చుచున్నది. క్రీస్తు దృశ్యమౌటకు తెచ్చుచున్నది. పాత నిబంధన అంతటి కూడా యేసుకు ముంగుర్తులై ఉన్నది. ఐగుప్తులో ప్రజల యొక్క భద్రతకై అక్కడ పస్కా గొర్రె పిల్ల చంపబడినప్పుడు ఆ రాత్రి దేవుడు ఒక్క స్థలము ఒక్క స్థితిని కలిగి ఉండెను. నీవు ఎంత ఎవడువని కాదు, ఎంత వృద్ధులువైనా యాజకుడువని కాదు, ఒక పూజారి నీవెవరైనప్పటికీ నీవు ఈ నియమితమైన స్థలంలోనే ఉండవలసి ఉన్నది. ఆ స్థలమునకు ఆవల ఉన్నవంతా నశించిపోతారు. ఆయన ఏర్పాటు చేసిన స్థలంలోనే, ఆ ఒక్క స్థలంలోనే నీవు ఉండవలసి ఉన్నది. దానిని మనము వివరణ ఇస్తూ ఈ మధ్యాహ్న వేళంతో సమయము గడపగలము. అది కేవలము మనమేమి ఎదిగి ఉన్నామో దాని పునర్దర్శనము అవుతుంది. ఎలాగా పోలికలలో క్రీస్తు ముందు పోలికై ఉన్నాడో అలాగు అర్పణ చేయబడి గొర్రెపిల్ల ఎలాగూ అది ఉంచవలసి ఉన్నది. నిర్దోషమైన మగది అయి అది ఉండవలసి ఉన్నది. అది ఏ విధముగా పెద్దల చేత చంపబడవలసి ఉన్నది. ఇంకా ఆ రక్తము ఏ విధముగా తలుపు మీద చిలకరించవలసి ఉన్నది. క్రీస్తు యొక్క రాకడకు అభయాన్ని ముంగుర్తులై ఉన్నవి. ప్రోక్షిపబడిన రక్తము క్రిందనున్న ఈ స్థలములోనే ఆరాధికును దేవుడు కలుసుకున్నది. మరణ దూత దేశములో గుండా వెలుచున్నప్పుడు ఒక్కొక్క దినాలలో మనం ఐగుప్తు నుండి బయటికి వచ్చి ఈ వాగ్దాన భూములకి వెళ్లబోతున్నామని నేను నమ్ముతున్నాను. సరైన స్థలంలోకి వచ్చి నేను ప్రెస్బిటేరియన్ వాడను, నేను మెథడిస్ట్ వాడను, నేను బాప్టిస్ట్ వాడను, నేను ఇది లేక అది ఇంకొకటి అనే ఇక్కడున్న ఈ హడావుడి కలవరపాటును విడిచిపెట్టు అను సమయము ఇదే. అందులోండి బయటికి రా. ఎక్కడి స్థలమున్నదో తెలుసుకో. ఎందుకనగా ఆయన ఏర్పరచుకున్న స్థలములో కాకుండా ప్రతి చోట మరణమున్నది. ఆయన యొక్క ఏర్పాటు స్థలములో మనము లేట్లయితే లోకము ఉండుట ఎంత నిశ్చయమో అంత నిశ్చయంగా మరణము తాకును. అయితే ఆయన ఎక్కడ ఎన్నుకున్నాడో అక్కడ మరణము రాదు. అర్పణ గొర్రెపిల్లలో నీవు గమనించితే మరణము ఎప్పుడో అక్కడ వచ్చిన్నది. ఈ స్థలానికి మరణం వచ్చిండెను. ఎందుకనగా గొర్రెపిల్ల చనిపోయేను, మరణం ఇప్పుడో వచ్చినది. కాబట్టి మరణము దర్శించినలో ఏదో అనగా మరణము జరిగి ఉండెను. ఆ తర్వాత అది ఆయన స్థలమని దేవుడు వాగ్దానం చేశాడు. తర్వాత ఆయనలో దృగ్గోచర విషయముగా అనగా కాన్పించుదిగా అర్పణ గొర్రెపిల్ల ఏమై ఉన్నది, ఆ సమయమందు ప్రాణం యొక్క స్థానము ఏమైనది మనం ఇప్పుడు చూస్తున్నాము. నేనైతే ఈ వితర్కాలన్నింటినీ నిరాకరిస్తున్నాను. క్రీస్తే అర్పణ గొర్రెపిల్లగా కాన్పించుచుండగా అలాంటప్పుడు అది అన్ని సంఘశాఖలను, అన్ని మత భక్తులను, అన్ని మూఢ సిద్ధాంతాలను, అన్ని సంఘ వ్యతిరేకతలన్నింటినీ అది నిరాకరిస్తుంది. అది అన్నిటినీ నిరాకరిస్తుంది. అవును, నిజం. దృశ్యముగా ఆయనను మనము ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఆయన పవిత్రమైన నిర్మలమైన దేవుని వాక్యమై ఉన్నాడు. పరిశుద్ధ యోహాను 1 ఇలాగ చెప్తుంది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడైనను, వాక్యం శరీరధారి మన మధ్య నివసించను. కాబట్టి ఆయన నిర్మలమైన అనగా కలుషితము లేని దేవుని యొక్క వాక్యమై ఉండి శరీరధారి అయి ప్రత్యక్షపరచబడి ఉండెను. దృగ్గోచర విషయముగా కాన్పించుచున్నది దీనిలో అట్టి దానిని ఈ దినముల లోకములో ఉన్న ఏ సంఘములోను ఎట్టి సంఘ శాఖల్లోనూ మనము అతికించలేము. అలాంటిది ఏదైనా దానికి అతికించలేము, ఎందుకనగా అది అలాగూ లేదు కాబట్టి. క్రీస్తు యొక్క పేరును ఒక భావన మీద పెట్టి దాన్ని క్రీస్తుకు సంబంధించిన సంఘములని అది అని ఇది అని లేదా ఇంకొకటి అని పిలుస్తాము. అది దానిని అలాగూ చేయలేదు, అది ఎంత మాత్రమును అది చేయదు. అయితే ఒక దానిలో దేవుడు ఆయన పేరును పెడితే అదే అవుతుంది. బైబిల్ గ్రంథంలో మన యొక్క నవీన సంస్థాపకములు బబులోను తప్ప మరొకటి ఏది పోలికగా ఉండదు. మన యొక్క నవీన సంస్థాపకమునకు సంస్థాపక మతమునకు బైబిల్ గ్రంథంలో అదొక్కటి మాత్రమే పోలికగా ఉంది. ఎందుకనగా అది నిమ్రోదు ద్వారా స్థాపించబడి మత సంబంధమైన ప్రజల మధ్య బలవంతంగా ఐక్యత పరచబడినది. అదే నేటి దినమున మత బోధల మన సంఘ శాఖలు బలవంతంగా ఐక్యపరచబడుట నీవు దేనికైనా సంబంధము కలిగిండు, లేకపోతే నీవు బయటపడబోతావు. మనం ఇప్పుడు దగ్గరికి వస్తున్నాము దాని యొక్క ఒక గొప్ప ఐక్యతకై అందరినీ బలవంత పెట్టడం మనము చూస్తున్నాము. అది యొక్క మానవుని సలహా ద్వారా యాంత్రికంగా నిర్మితమవుతుంది, అది నిలవదు, అది దేవుని యొక్క చిత్తం కాదు. అదేనని ప్రజలెంతగా చెప్పుడుకు ప్రయత్నం చేసినప్పటికీ అది దేవుని యొక్క ప్రణాళిక కాదు. అది కాదు, అది ఆగుటకు అసాధ్యమవుతుంది, అది అగుటకు అసాధ్యమవుతుంది. ఆయన వాక్యమును విపేక్షించు అట్టి దానిపైన దేవుడు ఆయన నామమును ఉంచడు. ఆయన సొంత వాక్యమునే ఉపేక్షించు అలాంటి ఒక దాని మీద దేవుడు ఎలాగూ నివసించగలుగుతాడు? నీవది చేయలేవు. కాబట్టి అది ఏ సంఘమునకు గాని మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతికోస్తు, కథలిక్, గ్రీక్ ఆర్థోడాక్స్ అది ఇంకా ఏమైనప్పటికీ అట్టి వాటికి అంటించబడలేదు. అది దేవుని యొక్క ఆరాధన స్థలము కాదు. ఇంకా ఎవరైతే ఈ వాగ్దానం చేశాడో ఆ దేవుడు ముందుకు వచ్చి అది అది నిజమని రుజువు చేయనుగాక అది చేయుటకు అది మార్గము. ఆయన ఇంకా దేవుడైతే ఆయన ఇంకా దేవుడే, ఆయన ఎల్లప్పుడూ దేవుడైతే ఆయన దేవుడిగానే ఉంటాడు. ఒక గొప్ప ఐకమత్యంలోకి ఈ చిన్న గుంపులన్నింటినీ తెచ్చుడు కొరకై ఈ బలవంతమైన మతము ఇప్పుడు దృశ్యంలోనికి వచ్చుట మనం చూస్తున్నాం. వారది అలాగూ పిలుస్తున్నారు. వారిలో కొందరు ఇది నమ్ముతున్నారు, వారిలో కొందరు అది నమ్ముతున్నారు, కొందరు ఇది త్రిణీకరిస్తున్నారు, కొందరు అది త్రిణీకరిస్తున్నారు. బైబిల్ తెలుపుతుంది సమ్మతిప్పకుండా ఇద్దరు ఇలాగ కూడి నడతరు అని, అది పనికిరాదు. మనం ఒక ఒడంబడిక కలిగి ఉండవలసి ఉన్నది. దేనితో ఒడంబడిక దేనితో చేయవలసి ఉన్నది? వాక్యముతోనూ దేవునితోనూ మనము ఒడంబడిక ఉన్నంత కాలము ఒకరితో ఒకరము ఒడంబడిక కాదు. ఒడంబడిక దేనితో ఉండవలసినదో అది అదే. బాబెలు బలవంతంగా ఐక్యపరచు ఒక గుంపు ప్రజలను ప్రవేశపెట్టబడిన అలాగూ చేయుట అలాంటి వాటిలో దేవుడు ఆయన పేరును పెట్టడం ఆయన ఎప్పుడూ చేయలేదు, ఆయన ఎప్పుడూ చేయడు. అది మనము కనుగొంటున్నాము. అది వారు ప్రయత్నం చేసినప్పటికీ వారందులో వారు వారి పేరు పెడతారు, ఆయన పేరు అందులో పెడతారు. అయితే అది అలాగూ కాదు. అయితే ఆయన పేరును ఆయన ఎక్కడ పెట్టును మనం చూద్దాం. ఎందుకనగా క్రైస్తవులు అక్కడకు వచ్చిన కొరకు ఆయన ఏర్పరిచినట్టు స్థలము ఒకే ఒక స్థలము అది అయ్యుంటుంది. ఈ స్థలములో ఆయన నమ్మిన వారు ఆరాధన చేయుటకు వచ్చు స్థలము ఇది. ఈ స్థలము ఏమై ఉంటుంది? దాన్ని బలపరచుటకు. నేనేది చెప్పబోతున్నానో దాన్ని బలపరచుటకు సంపూర్తి బైబిల్ను మనము తీసుకుందాం. ఎందుకంటే క్రీస్తులో యేసు క్రీస్తులో ఆయన ఎన్నుకున్న స్థలం అది ఆయనలో ఆయన కుమారులో ఉన్నది. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ఆయనే స్థలమును ఏర్పరచుకున్నది. ఇంకా ఆయనే ఆ స్థలములో ఆయన నామమును ఉంచునది లేఖనము చదువుతున్నాము అని నేను అనుకుంటున్నాను. నీవు అంటావు సరే కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి నామమును కలిగి ఉంటాడు. నా పేరు బ్రెన్హామ్, ఎందుకనగా నా తండ్రి పేరు బ్రెన్హామ్ కాబట్టి. యేసు చెప్పాడు ఆయన ఆయన తండ్రి నామమున వచ్చిండెనని యోహాను 5:43 నేను నా తండ్రి నామమున వచ్చిన్నాను మీరు నన్ను అంగీకరింపరు. కాబట్టి అందుకే దేవుడు ఆయన నామమును తన సొంత కుమారుని యొక్క అర్పణ క్రింద ఆయన పెట్టినది. అది మాత్రమే దేవుడు సిద్ధపరిచిన స్థలము. అక్కడే ప్రజలు దేవుని కలిగినది. క్రీస్తులో అదే ఆయన సిద్ధపరిచిన స్థలము. దేవుడు కలుసుకుంటానని ఏ సంఘశాఖల్లోనూ ఏ బూఢభక్తిలోనూ ఇక మరి దేనిలో వాగ్దానము చేయలేదు. కేవలము యేసులో మాత్రమే ఆయన కలుసుకును. ఎందుకంటే ఆయన నామం ఉన్నటువంటి ఒకే ఒక స్థలము అదే. నేను ఇంకా లేఖనమును చూస్తుంటే అనుసరిస్తే ఇంకా యేసు పలికినది మనకు ఇలాగూ తెలుసుకుందాం. యోహాను 5:43 మరొకరు వచ్చునని ఆయన నామమున వచ్చునని మీరు ఆయనను స్వీకరిస్తారని ఆయన చెప్పాడు. మతసూకులతో మనము కలవగలము, మరొకరితో సంఘశాఖతో మనము కలవగలము. మీరు అతన్ని చేర్చుకుంటారు. అయితే మీరు యేసును చేర్చుకుంటే అది మరో వ్యత్యాసము. మరొకరు వస్తారు, నేను మెథడిస్టునని చెప్తారు, నేను బాప్టిస్టునని, నేను ప్రెస్బిటేరియన్ చెప్తారు. అది మీరు చేర్చుకుంటారు. మంచిది, నేనేమి చేయదురని తండ్రి చెప్పినాడో అది చేయచు. నా తండ్రి నామని నేను వచ్చిన్నాను, మరి మీరు నన్ను చేర్చుకోరు. ఆయన చెప్పాడు, యోహాను వచ్చాడు, అతడు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే అతని కంటే దేవుని యొద్ద నాకు గొప్ప సాక్ష్యం ఉన్నది యోహాను కంటే. ఎందుకనగా నేనేమి చేయుటకు తండ్రి నాకు అనుగ్రహించెనో అది నేను చేశాను. ఆ దినమున ఆయన ఏమై ఉండునో ఆయన గూర్చి వ్రాయబడిన వాక్యములు. ఆయన పేరు దేవుడు. దేవునికి అనేకమైన బిరుదులు ఉన్నవి. దేవుడు అనున్నదే ఒక బిరుదు. దానికదే ఒక యెహోవా యిరే, యెహోవా రఫా, యెహోవా మనస్సే అని పిలువబడును. షారోను రోజేగా ఆయన పిలువబడును. లోయలోని లిల్లీ పద్మముగా, ఉదయ నక్షత్రము, అల్ఫా ఒమేగా, ఆది అంతము, తరువాత తండ్రి కుమారుడు, పరిశుద్ధాత్మ, ఇవన్నీ బిరుదులు. అయితే ఆయన పేరు దేవుని యొక్క పేరు యేసు క్రీస్తు అభిషక్తుడు. అది ఆయన నామము. ఆయనకు చాలా బిరుదులు ఉన్నవి. అయితే ఒక్క నామము మాత్రమే ఉన్నది, ఒక్కటి మాత్రమే. నీవు రక్షించబడుకై ఆకాశం కింద ఇవ్వడం మరి ఏ నామమున కాదు. అది వాస్తవమని మనము కనుగొంటున్నాము. ఇంకా ఈ హెచ్చరిక కూడా, వీరు ఇతను తన యొక్క సొంత నామమున ఇంకొక నామమున వచ్చినట్లయితే, వచ్చినప్పుడు మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంటికాస్ట్ తదితర నామమున ఈ మిగతా వారు వస్తే మీరు అతన్ని చేర్చుకుంటారు, మీరు అతనితో కలిసిపోతారు. అయితే క్రీస్తు తిరగవేయబడ్డాడు, వారు దాన్ని వ్యతిరేకించారు. ప్రవక్త అన్నాడు, అతని పేరును కొంచెము జాలతిద్దాం. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. యెషయా అది చెప్పాడు, బహుశా 7:20. ఇంకా మత్తయి 1:23 ప్రభు ప్రవక్త ద్వారా పలకబడినట్లు ఇదంతయు జరిగెను. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. దానికి అర్థం దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు, ఆయన పేరు యేసు. దేవుడు మనకు తోడు. ఆయన తండ్రి పేరుతో, ఆయన తండ్రి పేరుతో వచ్చాడు అక్కడే. అందుకే దేవుడు ఆయన నామమును ఉంచినది. ఆయన యొక్క కుమారులు ఆయనను నీవు ఆరాధించు ఒకే ఒక స్థలము అది మాత్రమే. నిన్ను దేవుడు కలుసుకును ఒకే ఒక స్థలము ఆయన కుమారులోనే. అది అర్పణ చేయబడి గొర్రె పిల్లకు పోలికి ఉంటుంది. పాత నిబంధన అంతటిని కూడా వివిధమైన పోలికలు గల ఆ ఒక్కదాన్ని, ఆ ఒక్క స్థలమునకు మాత్రమే వారందరూ తెచ్చిరి. అర్పణ చేయబడిన రక్తం కింద మాత్రమే దేవుడు కలుసుకున్నాడు. ఆయన కలిసిన ఒకే ఒక స్థలము, ఆ దినమందు ఆయన కలుసుకుని ఒకే ఒక స్థలము, మత సూక్తుల పేరుతో అది లేదు, లేక సంఘ శాఖల యొక్క పేరులో లేదు, సంఘము పేరులో, లేక గుంపు పేరులో, లేక ఒక సమితి యొక్క పేరులో లేదు. అయితే యేసుక్రీస్తు నామములో ఉన్నది. నేను యవనస్తులుగా ఉన్నప్పుడు అది నేను పరీక్ష చేశాను. దయ్యాలను గుర్చిన చచ్చిపోయిన వారు మాట్లాడతారు అనే సిద్ధాంతాన్ని గుర్చి నేను తరచుగా విన్నాను. దేవుడు ఉన్నట్లయితే దయ్యము ఉండవలసి ఉన్నదని నమ్మాను. ఎందుకనగా దయ్యముందని బైబిల్ చెప్తుంది కాబట్టి. నేను చచ్చిపోయిన వారితో మాట్లాడతారు అనే నమ్మే వారిని గుర్చి విన్నాను. కొందరు దగ్గరికి నేను వెళ్లాను, శబ్దాలు చేయడం తప్ప ఇంకా ఏమీ లేదు పెద్ద అనుకునే నమ్మకం అది. కొందరు నిజంగా మంత్రాలు అనగా ఆత్మలతో, దయ్యపు ఆత్మలతో సంప్రదింపులు చేసేవారిని చూశాను. ఒకసారి వారి దగ్గరకు, అవి చేసే స్థలానికి దైవసేకులతో, ఒక దైవసేకులతో కలిసి వెళ్లాను. వారు నేల మీద నుండి బల్లను పైకి లేపి డిస్క్రీ గ్లాసులు దాని పైన పెట్టారు. బల్ల తీసి వెనుక్కు ముందుకు త్రిప్పుతారు. భవనమంతా గిటారా ఎగురుతూ ఉంటుంది. బట్టలు, ప్రజల బట్టలు కూడా బట్టలు. గదిలో ఇది పైకి ఉంచి ఈ మంత్రగాడు చెప్పాడు, ఎవరైనాను దాని క్రిందకు పడివేయమని సవాల్ చేస్తున్నాను అని అన్నాడు. ఇద్దరు అన్నారు, నేను క్రింద పడివేస్తానని. కాళ్ళ చుట్టుకు అలా లాగారు. దాన్ని పట్టుకుంటానికి ప్రయత్నం చేశారు. అది వీలుపడలేదు. ఎందుకనగా ఆ బల్ల వారిని నేలపైన నెట్టేసింది. ఊరిక అలా కూర్చోగాక, నువ్వు ఎల్లప్పుడూ ఒక మిషనరీవి కానట్లయితే, సువార్త పొలంలో లేకపోతే దయ్యాన్ని గుచ్చి నీవు తలస్తావు. అంతే, వీధుల్లో నడుస్తూ వెళ్ళు, ఇక్కడున్న కొందరిని చూచినట్లయితే నీవు అతన్ని చూడగలుగుతావు. అయితే దయ్యమున్నది, నిజంగా ఉంది. ప్రజలు దయ్యాన్ని ఆరాధన చేస్తారు. వారు చేస్తున్నది ఏదో వారికి తెలియదు కూడా. ఆలయాల్లో, సంఘాల్లో వారు దయ్యాన్ని ఆరాధన చేస్తున్నారు. మనుష్య కల్పితమైన సిద్ధాంతాలు బోధిస్తారు. మత సూక్తులు ఆచార అలవాట్లు చేస్తున్నారు. ఈ యొక్క స్త్రీ నన్ను కేకబెడుతూ, నువ్వు బోధకుడు అని వారు చెప్పారు అని అడిగినది. అవును నేను అని నేనన్నాను. దీని గుచ్చి నీవు ఏమనుకుంటున్నావు అని ఆమె అన్నది. నేను చెప్పాను అది దయ్యం. ఆమె అడిగినది, అలాగైతే నీకు మరింత బలమున్నట్లయితే దాని క్రిందికి పడవై. నేను చెప్పాను నాకు ఎలాంటి బలము శక్తి లేదు, నేనే లేదు నాకు. అయితే ఒకరికి ప్రతినిధిగా నేను ఇక్కడ ఉన్నాను. నేను చెప్పాను, ప్రభుని యేసు, మార్క్ 16వ అధ్యాయంలో నీవు ఎలాగూ చెప్పి ఉంటివి, నా నామమున వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు అని. నేనన్నాను, నా ఎదుట యుద్ధం పెట్టబడి ఉన్నదని ఉన్నది, నీ దాసుడు తెలుసుకుందు కాక. నేను చెప్పాను, పరిశుద్ధమైన సంఘపు నామములో ఆ బల్ల క్రిందపడుగాక అని నేను ఆజ్ఞాయిస్తున్నాను అని చెప్పాను. అది అక్కడే ఉంది. నేనన్నాను, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో బల్ల క్రిందపడుగాకని ఆజ్ఞాయిస్తున్నాను అని అన్నాను. అది అక్కడే ఉంది. నేను చెప్పాను, యేసుక్రీస్తు నామములో ఆ బల్ల క్రిందపడుగాకని నేను ఆజ్ఞాయిస్తున్నాను అని అన్నాను. నాలుకాలు ఉడి విరిగి భూమి మీద పడిపోయినది. నా నామమున వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు. అది తండ్రి యొక్క నామము. ఆయన యేసుక్రీస్తులో ఆ నామమును పెట్టాడు. ఆరాధన చేయుటకు ఆయనలో కలుసుకును, దయ్యాలు వెళ్ళగొట్టుటకు ఆయనలో కలుసుకును, రోగులను కలుసుకున్నటకు, రోగులను స్వస్థపరచుటకు ఆయనలో కలుసుకును, రక్షించుటకు ఆయనలో కలుసుకును, రక్షించి పరిశుద్ధాత్మతో నింపుటకు ఆయనలో కలుసుకును, ప్రజలు ఆరాధన చేయుటకు అదే దేవుని యొక్క ఆరాధనా స్థలము. యేసు కూడా చెప్పినది మనము కనుగొంటున్నాము. యేసు అను నా నామమునకు అర్థం యెహోవా రక్షకుడు. యెహోవా రక్షకుడు, జ్ఞాపకముంచుకో. వచనం 5, నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను నీవు ఆరాధన చేయకూడదు. పురములలో, అక్కడ నీవు ఆరాధన చేయకూడదు. దేవుడు చెప్పాడు ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 5వ వచనములో, నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను నీవు ఆరాధన చేయకూడదు. ఇవి నీకు ఆయన శోధనల కొరకు ఇచ్చాడు. ఈ వారములు మనము అందులోకి వెళ్ళబోతున్నాం. ప్రభుచితమైతే చూసారా, దేవుడు ఆయన వాక్యమును వెనుకకు తీసుకున్నా లేదా లేకపోయినా గమనించు, ఆయన ఆ పురములను నీకు ఇచ్చాడు. అయితే వాటిలో ఏ ఒక్కదాని ఎందును ఆరాధన చేయవద్దు, ఎందుకనగా నీ దేవుడిని యెహోవా అక్కడ నిన్ను కలిసి కొనబోడు. అయితే ప్రభుని దేవుడు పురమును ఏర్పరచుకున్నాడు, ఆయన ద్వారమును ఏర్పరచుకున్నాడు. యోహాను 10వ అధ్యాయంలో యేసు చెప్పినాడు, గొర్రెల పోవు ద్వారమును నేనే ద్వారములై ఉన్నాను. ఆయనే యెహోవా రక్షకుడై ఉన్నాడు. దాని వివరిస్తూ మనమిప్పుడు ఇక్కడ గంటల కొలది కొనసాగించగలము. మీ యొక్క క్రియను బట్టి మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను, అనగా సత్యానికి వాక్యానికి మీరిచ్చు ప్రతి స్పందన బట్టి. కాబట్టి మనం ఇక ముందుకు వెళ్ళటం లేదు. మీ ఇష్టం వచ్చినట్లు అది మీకు మీరు తీసుకోవచ్చు. ఎక్కడైనా మీరు రండి, ఎక్కడికైనా మీరు రండి. అది సత్యమైనట్లయితే అది మిగతా వాక్యంతో నేరుగా వరుసలోనే పడుతుంది. ఒక స్థలంలో ఒకటి చెప్పుట, మరొకటి ఇంకొక చోట చెప్పుట బైబిల్ నీవు అలాగూ చేయలేవు. మొదట ఆయన ఏది చెప్పినో దాన్ని వ్యతిరేకమవుతుంది, దానికి వ్యతిరేకమవుతుంది. ఎల్ల వెళ్లలో అది ఒకటే కావలసి ఉన్నది. దీని గురించి ఎంతో లేఖనాన్ని ఇక్కడ నేను విడిచిపెడుతున్నాను, ఎందుకంటే అది ఆలస్యమైపోతున్నట్లు నేను చూస్తున్నాను. ఇక్కడ ఈ రాత్రి మన సహోదరి మరియు వారికి కూడిక ఉన్నది. మనం రోగులకై ప్రార్థించాలి. దాన్ని బిల్లీ వారి యొద్ద కొన్ని ప్రార్థనా కార్లు ఉన్నవేమో చూద్దాం. కూడిక లేదా? మంచిది మంచిది మంచిది. సరే, ఇప్పుడు చూద్దాం. సరే, అలాగే ఎందుకై ఈ సమయంలో మనకు ఈ స్థలం ఇచ్చినందుకు ఈ స్త్రీని ప్రభు దీవించునని మనము నమ్ముదాము. యేసే స్థలమని అనేకమైన రుజువులతో కూడిన రుజువులు ఉన్నవి. ఆయనే పురము, అనేకములైన రుజువులతో కూడిన రుజువులు ఉన్నవి. ఆయనే పురము, ఆయనే నామము, ఆరాధనలో దేవుని కలుసుకుంటానికి దేవుడు సిద్ధపరిచిన ఒకే ఒక మార్గము, ఆయనే మార్గము, సత్యము, జీవము, పురము, ద్వారము, అల్ఫా, ఒమేగా, ఆదియు, అంతము, షారును రోజా, లోయలోని లిల్లీ పద్మము, వేకువ చుక్క, అల్ఫా, ఒమేగా, ఆయనే అన్నీ కలిపి ఆయనే. ఆయనే దావిదు యొక్క వేరు మరియు చిగురు, తెల్లవారి వేకువ చుక్క, దైవత్వం యొక్క సంపూర్ణత శరీరములో నివసించును. ఆ దేవుని యొక్క దైవత్వములో దేవుని కుమారులుగా కుమార్తెలుగా అక్కడ మనమున్నాం. అవును, కుమారులుగా కుమార్తెలుగా నీవు అక్కడ ఉన్నట్లయితే మనము కుటుంబంలో ఉన్నాం. ఇప్పుడు ఆరాధన చేయుటకు ఇంతటి గొప్ప స్థలానికి మనం ఎలాగు చేరుకోగలము, అది తర్వాత ప్రశ్న. యేసే ఆ స్థలమైతే ఈ స్థలములోకి మనం ఎలాగు రాగలుగుతాము? ఆయన దేవుని యొక్క పేరు, ఆయన దేవుని యొక్క ఆరాధించు స్థలము, ఆయనే గొర్రెల దొడ్డికి పోవు ఒకే ఒక ద్వారము. అలాగైతే ఆయనలోకి మనం ఎలాగు చేరగలమో మనం తెలుసుకుందాం. ద్వారము లోపలనే ఉన్నట్లయితే ఒకవేళ నేను దినమున పలహార భోజనం సమయాన మనం మాట్లాడుకున్నట్లుగా, చిన్న గొర్రెల గురించి మాట్లాడుకున్నట్లుగా, ఒక కుటుంబ సభ్యులుగానే లోపలికి వస్తాం. ఆఖరి గొర్రె పిల్లను ఆయన కనుగొని అతని లోపలికి తెచ్చు వరకు దేవుడు ద్వారము వేయడు. నీవు లోపలికి వస్తే అలాంటప్పుడు నీవు కుటుంబ సభ్యుడు. దేవునిలోకి దేవుని ఎద్దుకు నీ వస్తే నీవు దేవుని కుటుంబీకుడువు. నీవు దేవుని కుటుంబీకుడు అయితే ప్రెస్బిటేరియన్, మెథడిస్ట్, బాప్టిస్ట్ మరియు పెంతికోస్తు నీవు కాలేవు. అది నీవు చేయలేవు. యేసు క్రీస్తులోకి నీవు రావలసి ఉన్నది. సరే, మేమది చేశాము అని చెప్తే నీవు చేసింది మనం చూద్దాం. బైబిల్ ఏమి చెప్పినదో ఇప్పుడు చూద్దాం. ఇలాగ చూస్తున్నాము, 1 కొరింథీ 12 బైబిల్ తెలియజేస్తుంది, ఒక్క ఆత్మ వలన మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తీసం పొందితిమి. ఒక్క పరిశుద్ధాత్మ వలన క్రీస్తు యొక్క శరీరంలోకి మనము బాప్తీసం పొందితిమి. మనము లోనికి త్రోయబడలేదు, మనము చేర్చబడలేదు, మనము నీటితో బాప్తీసం పొందలేదు. యేసు క్రీస్తు శరీరంలోనికి మనము పరిశుద్ధాత్మతో బాప్తీసం పొందితిమి. అందులోకి నీ వెళ్ళినప్పుడు అది ఎంతకాలం నిలుస్తుంది? నీకు నీవే తప్పు చేసినంత వరకు. ఎఫెసీ 4:30 చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. ఆయనతో వాదిస్తావా? నాతో కాదు, అది అదే చెప్పుచున్నది, నేను దాని చదువుచున్నాను. సరే, విమోచన దినం వరకు నీవు ముద్రించబడి ఉన్నావు. యేసు నీ కొరకు వచ్చే వరకు అప్పుడు అది ఆలోచించే. అలాగైతే నీవు నీవు కాదు, నీవు నూతన జీవివి. గ్రీకులో అయితే దాని అర్థం ఒక నూతనమైన సృష్టివి. నీవు తిరిగి నూతన సృష్టి అయిపోయావు. దేవుని శక్తి యొక్క నీకై నీవే, దేవుని శక్తి నీ యొక్క నీకై నీవే నూతన సృష్టి అవుతావు. దేవుని శక్తి నీ మీదకి వచ్చి నీవు సృజించబడతావు. ఒక నూతనమైన సృష్టిగా అది సమస్త భౌతికమైన దానిని, సమస్తమైన ఆత్మ సంబంధమైన దానిని దేవుని యొక్క వాక్యమునకు లోబడినంతగా తెస్తుంది. మరి ఏ విధముగా కాదు. ఒక విషయంలో నీవు వాక్యమును వాక్యానికి అవిధేత చూపుతూ ఎలాగో నీవు క్రైస్తవుని చెప్పుకోగలుగుతావు? ఎవరినైనా కాని ధర్మశాస్త్రంలో దాని యొక్క ఒక భాగమును అవిధేత చూపితే ఎవరైనా కాని దాని అంతటిలో కూడా అతడు నేరస్తుడే అవుతాడు. యేసు చెప్పారు, ఎవడైనను మనిషి నోటి వల్ల మాత్రం కాదు గాని దేవుని నోటిలో వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. వాక్యములోని భాగం వల్ల కాదు, ప్రతి ఒక్క మాట వలన. దాన్ని ఆయన ప్రకటన నిర్ణయంలో చెప్పాడు, ఈ గ్రంథములోని ఒక్క వాక్యమును ఎవరైనా తీసివేసినలా లేక దీనికి ఎవరైనా ఒకటి కలిపినలా జీవ గ్రంథములో నుండి వాని భాగము తీసివేయబడును. గ్రంథములో నుండి తీసివేయకూడదు, దానికి కలపకూడదు. అదేమి చెప్తుందో దానినే చెప్పు. మొదటి 12 అది ఎలాగ తెలియజేస్తుంది? ఒక్క ఆత్మ వలన మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందితిమి. నీవు ఈ శరీరంలో ఉన్నంత వరకు, నీవు ఈ శరీరంలో ఉన్న తర్వాత, రోమా 1:8 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, వారు శరీరమును అనుసరింపగా ఆత్మను బట్టి నడుతురు. శిక్షావిధి లేని స్థలము ఒకటి ఉన్నది. నీవు మెథడిస్టు సంఘానికి కాని, బాప్టిస్టు సంఘానికి కాని, ప్రెస్బిటేరియన్ సంఘానికి కాని వెళ్ళు. అది ఏదైనప్పటికీ నీవు క్రీస్తులో ఉన్నట్లయితే నీవు నూతనమైన సృష్టివి. నీలో నీకు శిక్షావిధి లేదు, లేనే లేదు. అది దేవుడు కలుసుకును స్థలం. ఆరాధికుని దేవుడు కలుసుకును స్థలము అదే. నూతనమైన సృష్టిగా నీవు లెక్కింపబడినది అక్కడే. ఏలేనగా లోక విషయంలో వారు చనిపోయారు, ఆయనలో వారు జీవిస్తున్నారు. జీవముగల దేవుని యొక్క సన్నిధి దిన దినము వారితో ఉన్నది. ఆయన వారిలో నుండి జీవిస్తున్నాడు. ప్రతి కాలంలో కూడా బైబిల్ అంతట్లోనూ వచ్చినటువంటి ప్రతి కాలంలో దేవుడు కోరినది మనుషుడు నిర్వర్తించినప్పుడు ఆ యొక్క దినమునకు ఏదైతే ఎక్కడైతే ఆయన వ్రాయబడిన వాక్యమునందు ఆయన సిద్ధపరిచిన స్థలమునకు వస్తే అప్పుడు ఆ వ్యక్తికి దేవుడు ఆ వ్యక్తిని దేవుడు నూతనమైన సృష్టిగా చేశాడు. అతనికి ఎలాంటి శిక్షావిధి లేదు. ఏబుడు చూడు, నేను మీకు పెద్ద శబ్దం చేసి అభద్రం కల్పిస్తున్నానా ఈ మైకుల వలన? అందులో కూర్చొని క్షమించండి, అది ఇక్కడ పరావర్తనం అవుతుందని నాకు తెలుసు. అది నాకై నేను ఇక్కడ వింటున్నాను. అయితే చూడు, యోబు ఎందరెందరో అతన్ని గద్దించుటకు ప్రయత్నించినప్పటికీ, ఎంతమంది అతన్ని తప్పు అని అన్నప్పటికీ, తాను దహన బలి అర్పించడం ద్వారా దేవుని ఆజ్ఞను అతడు గైకొనుచునే ఉన్నాడు. నాడు అతను నీతిమంతుడుగా తీర్చబడని అతనికి తెలుసు, ఎందుకంటే అతడు దేవుని ఆజ్ఞలో గైకున్నాడు కాబట్టి. అలాగన అతను నీతిమంతుడుగా తీర్చబడిను, ఎందువలనగా దేవుడు అతన్ని ఏది చేయమని చెప్పినో దాన్నే అతడు చేశాడు. జీవము గల దేవుని యొక్క సన్నిధి దినమును వెలిగిస్తూ ప్రతి దినాన్ని వెలిగింపజేస్తూ మత సూక్తుల మరణం నుండి జీవములోనికి నడిపిస్తున్నది, దినములోని వాక్యములోనికి నడిపిస్తుంది. ఆయన చేయు కార్యములు దేవునికి ఉన్నవి. గత ఉదయ వేళ 16 సమయంలో ఒక చిన్న భూమును గురించి నేను చెప్పినట్లు, ఒక విత్తనము వెలుగులోనికి వచ్చినప్పుడు అనగా కాంతిలోకి వచ్చినప్పుడు మొలచుటకు ప్రారంభిస్తుంది. దేవుని ఊట్లో నుండి అది త్రాగి మొగ్గ స్థాయిలోకి వచ్చేటకు నెట్టుకుంటూ వస్తుంది. పువ్వులోకి ఫలాన్నిచ్చే పువ్వు వికాసతలో అది వస్తుంది. మనం ఇలాగ చూస్తున్నాము, మనము క్రీస్తుతో ప్రారంభించినప్పుడు అలాగే మనం ఉంటాము. ఎందుకనగా మనము దేవుని యొక్క కృపలోను క్రమశిక్షణలోను ఎదుగుతాము. ఏ కాలములకైనా దేవుని యొక్క సిద్ధపరచబడిన ఒకే ఒక ప్రణాళిక ఆయన యొక్క వాక్యమే. ఆయన కుమారుడు వచ్చి ఆయన కాలములకు వాగ్దానం చేయబడిన ప్రతి వాగ్దానమును ఆయన ప్రత్యక్షపరిచాడు. ప్రవక్తలందరూ ఖచ్చితంగా సకాలంలోనే వచ్చారు. వారు భూమిపైన సజీవమైన దేవుని యొక్క వాక్యమై ఉండేది. వారు వాక్యము. యేసు చెప్పాడు వారు దేవుళ్ళు అని. ఆ ప్రవక్తలను యేసు దేవుళ్ళు అని పిలిచాడు. నాకున్న గతించిన గడిచిన ఒక కూటములో ఒక మనిషి నా ఎదుక వచ్చి, నీవు చేతగాని వేదాంతివి అన్నాడు. నేను చెప్పాను, నేను వారిలో ఒకరిని ఒకరిని అని చెప్పుకోలేదు అని. నేను చెప్పాను, వాక్యము వేదాంత పండితుల యొద్దకు రాదు, వేదాంత విద్య అది చేయదు అని అన్నాను. వాక్యము వచ్చును, అవునా? వేదాంత పండితులు వేదాంతుల యొద్దకే వచ్చును. వేదాంతుల యొక్క పండితుడు అయితే ఒక దాన్ని గుచ్చి మేము మాట్లాడుతున్నాం అని చెప్పాను. ఒకటి జరుగునని దేవుడు చెప్పినప్పుడు ఆ మనుషులు ఇక్కడికి వచ్చి దానిని ప్రత్యక్షపరచడు, ఇంకా ఆ ప్రజలు వచ్చి దానితోనే ఉంటా ప్రతి ఒక్క కాలంలో మనం చూస్తున్నాం. అది దేవుడే తనకు తానుగా ప్రజలలో జీవించుట కారణం. అది ఆయన వాక్యమునకు జవాబై ఉంటుంది. ఈ దినాన కేవలం దేవుని యొక్క ఒకే ఒక సిద్ధపరచబడిన మార్గము, సిద్ధపరచబడిన ప్రణాళిక, ఆయన కుమారుడు ఈ కాలమునకు ఆయన వాక్యము ద్వారా ఆయన జీవము యొక్క ఆత్మ ద్వారా జీవింపు చేయనిది అదే. మనకు గొప్ప గొప్పవైన వేదాంత పాఠశాలలున్నవి, దానికి వాటికి వ్యతిరేకమైనది ఏమీ కాదు, నిజంగా కాదు. అయితే చూడండి, వేదాంత పాఠశాలకు వెళ్ళినప్పుడు యేసు చెప్పాడు, పరిశుద్ధ యోహానులో ఒక కాలం వచ్చును, అది ఇప్పుడే. దేవుడు ఆత్మయుండగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసి ఉన్నది. కొందరు ఆత్మ కలిగి ఉంటారు, సత్యము ఉండదు. మిగతా వారు సత్యము కలిగి ఉంటారు, ఆత్మ ఉండదు. అదే ఇలాగనగా మనకు ఒక పెద్ద కారు ఉంటే మనం ఒక కెడిలాక్ కారులో వెళ్తున్నాం. రెండు కెడిలాక్ కారులు ఒకే విధంగా చేయబడినవి. వాటిని ఇక్కడ బంకునొద్ద నెట్టుకుని వచ్చాం. వాటిని రెండిటి ఇంధనముతో నింపాము. ఒకదానిని వంకర ఇరుసుతో గిర్రు గిర్రునా నీవు తిప్పావు. నీవు అటు చూచి సీటు బాగానే ఉన్నదే, స్టీరింగ్ చక్రము సబబుగానే ఉన్నదే, దానికి డైమండ్ స్టడ్లు వజ్రాల గుబ్బలు ఉన్నవే, మృదువైన నూలు సీట్లు అందంగా అమర్చి ఉన్నవి. ఇంకా నీ వెనుకనే కూర్చొని నిద్రపోవుటకు ఓహో అనేకమైనవి నీవు చేయగలవు. ఒక్కొక్కరు వాటన్నిటికీ సరైన యంత్రకారులే ఉన్నారు. అయితే వాటిలో ఒకదానికే చలన శక్తి, గమనాత్మక శక్తులున్నవి. చూసారా, యంత్రకారులు నీకు తెలిసి ఉండవచ్చును. అయితే యంత్రకారులను కదలిక చేయుటకు అనగా చలనము చేయుటకు వాటిని పనిచేయించుకుంటూ గమనాత్మక శక్తులు కావలసి ఉన్నది. అదే నేటి దినమన సంఘములో జరుగుతున్న సంగతి. దానిలో గమనాత్మక శక్తులు లేకుండానే మనమంతా వేదాంత పాండిత్యములో ఉన్నాం. అవునది నిజం. అవునా? మరో మాటల్లో గ్యాసోలిన్ అనగా ఇంధనము నిప్పు కణము రావటానికి నీకు అది కావలసి ఉన్నది, లేదా అది నీళ్ల కంటే మరొకది కాలేదు. అది మండటానికి మండించడానికి నిప్పు కణము వచ్చే వరకు అది నీటిలాంటిదే. కనుక ఆ విధంగా ఉంటుంది. మనం ఎంతగా పాండిత్యం పొందినా, ఎంతగా బాగా నమ్మినప్పటికీ, బైబిల్ సత్యమేనని మనము చెప్పినప్పటికీ, అంతా నిజమేనని మనము నమ్ముతున్నాం. దానికి అక్కడ గమనాత్మక శక్తులు కావలసి ఉన్నది. ఆ వాక్యం మండటానికి, అది కదిలించడానికి అగ్ని కణం కావాలి. అది దానికి కావలసి ఉన్నది. నీకు లేదా? సంఘము కదలకుండా అలాగే ఉంటుంది, కారు కదలకుండా అలాగే ఉంటుంది, నీవు కూడా అలాగే కదలకుండా ఉంటావు. అయితే నీవెంతగా చెప్పినప్పటికీ నాకు సానుభూతి ఉన్నది, దానిలోనే ప్రతి మాట నేను నమ్ముతున్నాను. దానికి కాంతివంతము చేయుటకు, వెలిగించుటకు నూరంతలుగా ఉదక గర్భణమై శక్తిగల ఇంధనమై అది మన్నించడానికి నీ యొద్ద ఒకటి ఉండవలసి ఉన్నది. దేవుని యొక్క పెద్ద సంఘము ముందుకు కదలుటకు, ముందుకు కదలి వెళ్ళుటకు యంత్రకారులు మాత్రమే కాకుండా గమనాత్మ శక్తులు కూడా అది తీసుకోవలసి ఉన్నది. యంత్రాలలో తప్పులేదు, గమనాత్మక శక్తుల్లో లోటు ఉన్నది. ఈ దినమున సంఘంలో జరుగుతున్న విషయం ఏదని నేను అనుకుంటున్నాను ఇదే అని, వాక్యం ముందుకు నెట్టుకుని పోవటకు, ఈ దినము కొరకు దానిని సజీవంగా చేయటం కొరకు ఆ గమనాత్మక శక్తులు మనకు లోపించినవి. మార్టిన్ లూథర్ తన దినముల కొరకై యాంత్రికారులను, గమనాత్మక శక్తులను అతను కలిగి ఉండేను. జాన్ వెస్లీ అతని దినాల కొరకై అతను కలిగి ఉండేను. పెంతికోస్తు వారి దినముల కొరకై వారు కలిగి ఉండేది. మన యొక్క దినమును గూర్చి సంగతి ఏంటి? ఇది ఇంకొక కాలం. సంఘం ఇప్పుడు నిండుగా ఎదగవలసి ఉన్నది, క్రీస్తును కలుసుకుంటానికి సంసిద్ధపడవలసి ఉన్నది. బైబిల్ ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదం యొక్క ప్రత్యక్షతతో ఆయన యొక్క గంభీరమైన ఈ సంఘములో ఎక్కడైతే ఆరాధన చేయటకు వచ్చిన ఆయన ప్రజలు ఆయన తాను కలుసుకుంటానికి వాగ్దానం చేశాడో ఆ గొప్ప శరీరములో క్రియ జరిగించును. అయితే మీరు గమనించండి, మనము చదువుటకు, నేర్చుకుంటూ, రాయటకు, లెక్కలు చేయటకు, ప్రవక్తల చరిత్రంతా మిగతా అంతా తెలుసుకుంటకు బడికి మన పిల్లలను, చిన్న పిల్లలను మనం పంపుతాం. అది మంచిదే. అయితే దాని వెనుక నీకొకటి లేకుంటే, అయితే నీవు నీవు ఇలాగ చెప్తావు, సరే నేను కేకలు పెట్టాను, నేను భాషలతో మాట్లాడాను, అది మంచిదే, దాన్ని కూడా నేను నమ్ముతాను. అయితే అందరి గురించి కాదు నేను మాట్లాడుతున్నది. చూడు, అది అసందర్భమైన గడబిడ మాటలతో మాటలు నీవు ప్లంగ్ ప్లంగ్ భూమ్ భూమ్ ఒక పాతకారు నడిపించుటకు ఆరంభించుటగా అది ఉన్నది. నేను దాన్ని నమ్ముతాను, దీని నమ్ముతాను అని నీవు చెప్తావు. అంటే దీనిలోకి అది వచ్చినప్పుడు ఆ దినాలు వారి దినాలు. ఓహో లేదు లేదు సహోదరుడా, అది ఉదజే గర్భణ ఇంధనం. దాని వెనుక నిజమైన ఉష్ణం పుట్టించు ఉత్పాదనం ఉంటుంది. ప్రతి దేవుని యొక్క వాక్య వాగ్దానమును అది మన్నించును. అవునది నిజం. అదే ఈ రోజు మనకు గల పరిస్థితి. మనము సంపూర్తిగా నిలుపుదలకు చేరుకున్నాం. మనము ఇది నమ్మాలి అది నమ్మాలి అని అనుకుంటున్నాము. దీని గురించి నేను ఒకటి చెప్తాను, సరే నాకు తెలియదు, అలాగని బైబిల్ చెప్తుంది, అది దాన్ని స్థిరపరుచుతున్నది. అది అలాగని దేవుడు చెప్పట్లయితే అది అలాగనే జరగవలసి ఉన్నది. అలాగని దేవుడు చెప్తే దాన్ని తప్పక మనం చేయవలసి ఉన్నది. దేవుడు దాన్ని అగ్ని ముట్టించు వరకు అక్కడే నిలబడు. తిరిగి దాన్ని ఉరకలెత్తించుటకు నేరుగా నీవే మొదలు పెడతావు. అవునా? నీవు అలా కాకపోతే మేకులన్నింటిని మసి గుమ్మనట్లుగా, మసి గుమ్మేటట్లుగా చేస్తావు. కాబట్టి మనకు ఒక ప్రత్యేకమైనది కావలసి ఉంది. మనలను అగ్నితో మండించుటకు మనకు ఒకటి కావలసి ఉన్నది. ఆయన యొక్క వాక్య బోధన ద్వారా గమనించు, ఆయన యొక్క వాక్య బోధన ద్వారా పరిశుద్ధాత్మ వలన ఆయన బొచ్చుడు మాత్రమే కాదు కాని ఆ వాక్యమును ఆయన ప్రత్యక్షపరచును. జ్ఞాపకముచ్చుకో, ప్రవక్తల వాక్యమును నమ్ముతారు, దేవుని వాక్యమును వారు స్వీకరిస్తారు. పరిశుద్ధాత్మక దేవుడు వారి లోపలికి వచ్చి ఆ వాగ్దానాన్ని మండింపచేసి అది జరిగినట్లుగా చేస్తాడు. ఓహో, దాన్ని ఎవరు ఖండించగలుగుతారు? యేసు చెప్పాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు గద్దింపగలరు? పాపమనగా అవిశ్వాసము. దేవుడు ఏమని రాశాడో మరియు ప్రవక్తలు ఏమని చెప్పిన్నారో దానికి నేనే జవాబు. వారేమి చెప్పారో నేనది చేస్తాను, నేను చేయదును. ఆయన ప్రవక్తగా వచ్చాడు, మనిషి కుమారుడు, ఆయన ఏమై ఉన్నాడో ఖచ్చితంగా అది అదే, మరియు ఆయన రుజువు చేయబడింది అదే, ఆయన అదే అయ్యుండెను. ఎందుకనగా యంత్రాలను మన్నించుటకు అక్కడ గమనాత్మక శక్తులుండెను. ఆయనే యంత్రగతి శాస్త్రం, ఆయనే కుమారుడు, తండ్రి బలసంపన్నుడు అనగా గమనాత్మక శక్తి. నేను చేయు కార్యములు నావి కావు, నా యందు నివసించు తండ్రి చేయుచున్నాడు. ఆయన గమనాత్మక శక్తులను ఎడతెగకుండా చప్పుడు చేస్తున్నాడు, విషయం కదిలింప చేస్తున్నాడు, అది ఆయన నెరవేర్చుచున్నాడు. నేను ఏదైనా ఎప్పుడైనా చెప్పి ఉంటున్నా ప్రజలతో ఒకసారి సమయంలో చెప్పినట్లు జరిగిన విషయాన్ని ప్రభు నామమున్న మీతో ఎప్పుడైనా చెప్పి ఉంటున్నా అని చెప్పినట్లు అవునా? జరిగిన దాన్ని ఏదైనా నేను ఎప్పుడైనా చెప్పేనా? ఎప్పుడైనా అది జరగకుండా ఉండినా? ఓ, జరుగునది ఏది నీవు మాకు చెప్పావు, ఎలాగైతే మాకు రాజు కావాలి. ఆ విధముగా ఉంది ఈ రోజు. జనములు వారి యొక్క అల్పమైన భావాలపైనే ఉండాలనుకుంటారు, వారి యొక్క మత బోధులపైనే పట్టు కలిగి ఉండాలని అనుకుంటారు, వారు దీనిపైనే పట్టు కలిగి ఉండాలని అనుకుంటారు. ఈ దినపు ఉద్యోగం గురించి వారు మాట్లాడతారు, అదంతా కలిసి మిళితమైపోయిన తర్వాత మనకు ఉద్యోగం ఇక ఎలా ఉంటుంది? నీళ్లు కలిపిన నీళ్లు కలిసి ఉన్న ఇంధనం అలాగ అంతా ఉన్నది. అన్ని విధాలైన శుద్ధి చేయి వస్తువులు, ఈ నవనాగరిత వస్తువులన్నీ అందులో మిశ్రితమైపోవును. ఒకరోజు నేను రహదారి వస్తున్నాను, ఒక విధమైన అత్యాధునికమైన శుభ్రపరిచే దాన్ని గురించి ఇలా చెప్పబడింది, మీరు పాత్రలు కడిగనవసరం లేదు, మీరు చేయవలసింది ఒక్కటే వాటిని లోపల ముంచి వాటిని బయటకు తీయటే. నా ఇంట్లో నేను వీరుడును కబోతున్నాను అని అనుకున్నాను. నేను వెళ్లి ఈ వస్తువు ఒక పొట్లం తెచ్చాను, నా భార్యతో చెప్పాను అని, నీవు లోపలికి వెళ్లి వంట పాత్రలు నేను కడుగుతాను, నువ్వు లోపలికి వెళ్ళు అని అన్నాను. నేను అనుకున్నాను, బాయ్ వారికి తెలుసు వారేం చెప్తున్నది, ఆ శాస్త్రవేత్తలకు తయారు చేసే వారికి ఆ విధముగానే నేను ఆమెకు చూపుతాను, నేను చేస్తున్నది ఆమె పట్టుకునే వరకు. అలాగా లోపల ముంచు, దాన్ని బయటికి పెట్టు, నీవు చేయవలసిందంతా అంతే. ఉదయవేళ ఆహారం కొరకై పిల్లలు గుడ్లు తిన్నారు, ఈ శుద్ధి చేయి పదార్థం అందులో పోశాను, దాన్ని అందులో ముంచాను, బయటికి తీశాను, దాన్ని లోపల ముంచాను, దాన్ని బయటికి తీశాను, అది అలాగే ఇంకా గుడ్లు తడితోనే ఉంది. అవునండి, టెలివిజన్ లో నేను వినినా ఏది నేను నమ్మను, ఎప్పుడూ నమ్మను, లేదండి నమ్మను, నమ్మను, నేను నమ్మనే నమ్మను. ఓ కనమచిత, మనుష్య కల్పితమైనవి ఏవైనను నిలుచునని నేను నమ్మను. దేవునికి స్థిరపరిచిన ఒకే ఒక మార్గమున్నది, అది మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్లు కాదు, కానీ అది యేసు క్రీస్తు. ఆ బైబిల్ను నమ్మి కృత జన్మలన అది యేసు క్రీస్తు, అదే దేవుడు సిద్ధపరిచిన మార్గము, ఆయనకున్న ఒకే ఒక మార్గము, ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో ఉన్నది. ఆయన కుమారులు, ఆయన పేరు, ఆయన పేరున ఆయన ఉంచాడు. ఆయనలో ఉన్నది దేవుని యొక్క పేరు యేసు క్రీస్తు, ఎందుకనగా ఆయన తండ్రి నామమున వచ్చాడు కాబట్టి అది దేవుని పేరు, దేవుని యొక్క నామం అవుతుంది, ఎందుకనగా ఆయన దేవుడై ఉండెను. ఇప్పుడు గమనించు, ఈ గంభీరమైన దేవుని యొక్క శక్తి దేవుని బిడలోకి వచ్చినప్పుడు అది అతనిని జీవింపచేస్తుంది, జీవాత్మ అతనిలో ప్రవేశిస్తుంది, తరువాత అది ఏం చేస్తుంది, ఇప్పుడే అది వారిని పరలోక స్థలంలో కూర్చుండబెడుతుంది. వారు ఉంటారని కాదు, మనం ఇప్పుడే ఉన్నాము, మనం ముందుగానే పునరుద్ధరించబడ్డా ఉన్నాము. గమనాత్మక శక్తులు, యాంత్రికులు, యాంత్రములు పనిచేయటానికి వెళ్లిపోయినవి, మనల్ని జీవింపచేసినవి. ఎక్కడైతే ఆత్మతో ఉన్నాడో అటు దేవుని యొక్క సన్నిధానంలోకి మనము జీవింప చేయబడితే, ఇప్పుడు మనము క్రీస్తు యేసులో పరలోక స్థలములో మనము కలిసి కూర్చుండబెట్టబడితే, మృతుల నుండి తిరిగి లేచిన వారమై ముందుగానే మండుచున్న ఆ గొప్ప స్థలములో అక్కడ క్రీస్తు యేసులో కూర్చున్నాం, దానిలో మనము భాగమై ఉన్నాం. మీరు నీవు పెళ్లి కుమార్తెలు భాగమైతే నీవు, ఎందుకనగా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారులో భాగమై ఉన్నది, అవును కదా? కాబట్టి అది అదే అని మనం కనుగొంటున్నాం. ఈ దినమున ఆమెకై ముందుగా చెప్పబడినది ఏమై ఉన్నదో ఖచ్చితంగా అదే చేయను, ఆమె లవుదికిగా ఉండదు, ఇక ఏ విధంగానైనా నులివెచ్చనిగా ఉండదు, అయితే ఆమె దేవుని కొరకై మంట కలిగి ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ చేత ముందుకు పోవు చలనము కలిగి ఉంటుంది. అది తెలుసుకోవటానికి ఇక్కడ చూస్తున్నాం, ఇది జరిగిన ఇదే సమయంలో ఇది మనను ఆలోచన కలుగు చేస్తుంది. మనం పాపములోను అతిక్రమములోను ఒకనాడు దాటిపోతున్నప్పుడు లేక చచ్చిపోయినప్పుడు ఈ యుగం యొక్క ఆయన వాక్యములోనికి కలిపి బ్రతికించబడి ఉంటుంది. గతించిన పాతకాలముల గురించి మనము ఆలోచించేద్దాం. ప్రార్థనా పరిచర్య జరగక ముందు కొంచెం ముందుగా ఈ వాక్యం వలన జీవింపు చేయబడిన ఒకరిని గుర్చి, కొందరు ప్రత్యేక గుణ లక్షణాలు గల వ్యక్తుల గురించి తీసుకుని వారి యొక్క విలక్షణాల గుణములను గమనిద్దాం. అక్కడ గతములో పాత నిబంధనలో దేవుని వాక్యం అతని గైకులైన హానోకును ఒక మనుషుడు తీసుకుందాం. అతడు దేవుని వాక్యం వల్ల ఎంతగానో జీవింపు చేయబడ్డాడు, అతడు ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడు, అది అతడు దేవునికి ఇష్టుడై ఉండేనని, దేవుని సంతోషపరచను అని. హనోకును చేయమని దేవుడు ఒక ఆజ్ఞిచ్చట్లుగా ఒక విషయం కూడా లేదు. అయితే అతను అది చేశాడు. అది దేవుని వాక్యంలో ఉన్నదని నీవు ఎరిగినట్లయితే, ఈ మధ్యాహ్నం ఎంతమంది హనోకులు ఇక్కడ ఉన్నారో అది నేను ఆశ్చర్యపోతున్నాను. ఎంతమంది తల వెంట్రుకలు కత్తిరించుకుని స్త్రీలు మీకు మీరే హనోకు అని పిలుచుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు? చూశారా, దేవుడు దానిని తప్పకుండా పిలుస్తాడని ఎరిగిండు కూడా ఉన్నవారు. పురుషులైన మీరు ఆడవాళ్లు అలాగే ఉంటే ఇంటేంలే అని అంటూ మీకు మీరుగా హనుకు అని పిలుచుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు? ఓ అయ్యో, అది కేవలం ఒక విషయమే. మరి వేవేల విషయాల సంగతి ఏంటి? మనము నునుపు చేసుకుంటూ నేను దీనికి సంబంధించిన వాడను, దానికి సంబంధించిన వాడను అని చెప్పుట నీవు దానికే సంబంధించి ఉండవచ్చు. అయితే దేవుడు సిద్ధపరిచిన స్థలములకు నీవు వచ్చు వరకు, ఆ వాక్యం యొక్క భాగము నీ వగు వరకు నీవు అందులో చేరలేవు, చేరుకోలేవు. ఇంకా నీవు దానిలో భాగమై ఉండినప్పుడు అదంతా నీవే అవుతావు, అన్నిటికి సంబంధం కలిగి ఉంటావు, లోబడతావు. గమనించు, మనమది ఇక్కడ కలిగి ఉంటున్నాము. బైబిల్ దేవుని వాక్యం అని పిలువబడుతున్నది. అది దేవుని యొక్క వాక్యమే. ఆయన యొక్క వాక్యముతో హనోకు దేవుడు సిద్ధపరిచిన మార్గమునకు వచ్చి ఉన్నాడని మనం కనుగొన్నాం. మరియు 500 సంవత్సరాలు నడిచి ఆయనకు ఇష్టుడై ఉండెను. మరియు యంత్రకారులు ఆయనలో ఎంతో సౌలభ్యంగా ఉన్నట్లుగా మనం కనుగొన్నాం. ఇంజిన్లో గమనాత్మక శక్తులు పనిచేయటం వలన యంత్రకారులు ఆయనలో సంపూర్ణులుగా ఉన్నారని చూశాము. అలాగే భూమిపై నుండి ఎగిరిపోయింది మొదటి విమానమును ఆకాశములోకి ఆయన తీసుకుని వెళ్ళినట్లుగా ఉన్నది. దేవునికి యంత్రకారులు గమనాత్మక శక్తులు కలిసి పనిచేయటం వలన అతను లేకపోయిన, ఎందుకనగా మరణము చూడకుండా దేవుడు అతన్ని భూమి మీద నుండి తీసుకుని పోయిన. అది ఖచ్చితంగా నిజం. దేవుడు సిద్ధపరిచిన మార్గములో అతడు నడుచుచుండెను. ఎలియాను గుచ్చి అదే విషయం మనం చూస్తున్నాం. వృద్ధుడైన ఎలియా రంగుల ముఖానికి పూసుకున్న అనేక మంది యెజెబెలును గుచ్చి, కల వెంట్రుకలు కత్తిరించుకున్న వారిని గుచ్చి, ఆ దినాన వాటిని వాడుకునే వారిని గుచ్చి బొబ్బరింతలు పెట్టుచుండెను. ఆ స్త్రీల మధ్య ఉన్న పాపాన్ని గుచ్చి ఖండించుటకై వృద్ధుడైన ఈ మనిషి తన జీవితాన్ని ఖర్చు చేశాడు. ఎందుకనగా వారికి ఒక స్త్రీ ఉన్నది, ఇతరులకు దారి చూపిస్తూ ముందుకు నడిచే యెజెబెలు ఉన్నది. ఎలాగూ ఇక్కడున్న హాలీవుడ్ తారల వలె అందరూ సహోదరులు, అందరూ అందులో కలిసిపోయారు. యెజెబెలు ఇంకా బ్రతికి ఉన్నది. నీవు చుట్టూ చూడు, ఆమె చేసేది నీవు చూస్తావు. ఆమె ఇంకా గొప్ప బలముతోనే ఉన్నది. ఆ ముస్లిమాడైన అతడు ఒక ప్రవక్త ఉండి ఆ విషయాలన్నింటినీ శపిస్తూ దేవుడు క్షత్రియమైన నిండారుగా నిలబడ్డాడు. మిగతా బోధకులంతా బలహీనపడిపోగా అతను నేరుగా దానితోనే నిలబడ్డాడు. ఒక్కనొక దినం అతను ఎంతగానో అలసిపోయాడు. దేవుడు ఆకాశం నుండి అగ్ని గుర్రాలను పంపి అతను తీసుకుని పోయాడు. జీవింపు చేయు ఎంతో ఆత్మతో అతడు ఉండెను. ఆలోచించే అతని హృదయంలోని దేవుని వాక్యం చేత అతన్ని లేపినటువంటి అతడు ఎంతో జీవింపు చేయు ఆత్మ కలిగిన్నవాడాయను. రోమా 11:1-11 మనం చూస్తాం అని అనుకుంటున్నాను. అయితే అని చెప్పబడుతుంది. ఆత్మ అయితే రోమా 8:11 అది ఉన్నది. మృతుల నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో ఉన్నట్టయితే మృతుల్యమైన మీ శరీరములను అది జీవింప చేయును. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ, యేసును లేపిన ఆత్మ అది మీలో ఉన్నట్టయితే అది మృతుల్యమైన మీ శరీరములు కూడా జీవింప చేయును. దాన్ని జీవింప చేసిన ప్రేరణ జీవింపజేయుటనగా మాటకు అర్థం, గ్రీకు మాటకు అర్థం మరణము తర్వాత జీవములోనికి తెచ్చుట. హల్లెలూయా. అక్కడ ఆరాధన గుమ్మం, ఇక ఆరాధన పురమున్నది. యంత్రములు గమనాత్మక శక్తులు కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయుట. నా భావం మీకు అర్థమైందా? మృత్యువు నుండి యేసును లేపిన ఆత్మ మీలో ఉంటే అది మిమ్మలను జీవింపు చేయను. మీ యొక్క మృతుల్యమైన శరీరములను అది జీవింపు చేయను. ఎందుకనగా అది ముందుగానే జీవమై ఉన్నది కాబట్టి. అది నీ శరీరంలోనికి వచ్చినప్పుడు నీ శరీరం అంతటినీ దానికి లోబడినట్లుగా చేస్తుంది. దేనికి లోబడినట్లుగా చేయను? దేవుని యొక్క వాక్యానికి లోబడినట్లుగా చేయను. అది నీలో ఉంటే, నీలో ఒకటి ఉన్నట్లయితే, నీతో చెప్తున్నట్లయితే, అది గతించిన దినాల్లో అని చెప్పునట్లయితే, మార్కు 16 వాస్తవం కాదు మరియు పరిశుద్ధాత్మక బాప్తిసంకు వచ్చిన భావం నిజము కాదు, నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మ అది కాదు, నీవెంతగా తరబితున్నందున నాకు లెక్కలేదు. అది దేవుని యొక్క ఆత్మ కానే కాదు. నీవంటావు, మా అన్న దీనికి సంబంధించిన వాడే, మా నాన్న మా అన్న సంవత్సరాల తరబడిగా ఉన్నవారే, నీ బంధువులు గుర్చి మొదలైన వారిని గుర్చి వారితో నీవెంతగా మంచిగా ఉన్నా, నీవు ఏమని చెప్పాలనుకున్నా నాకు అవసరం, కానీ అది నీకు కాదు. చూసారా, ఈ దినములకై క్రీస్తు యేసులోనికి నీవు రావలసి ఉన్నది. ఎందుకనగా ఈ కాలానికి వాగ్దానం ఈ కాలములకు సంబంధించినది. ఈ యొక్క ఘనమైన జీవింపు చేయనటువంటి శక్తి హానుకును తాకినది అని మనం కనుగొన్నాము. అది అతన్ని జీవింపు చేసినది. అతను చనిపోకుండా గృహానికి కొనిపోబడ్డాడు. అది ఏలియాను తాకినది. అతడు చనిపోకుండా గృహానికి వెళ్ళినట్లుగా అంతగా అతన్ని జీవింపు చేసినది. అతని యొక్క వారసుడిగా క్రమంలో చేరిన వాడిగా ఎలీషాను మనం చూస్తున్నాం. క్రీస్తుకు సంఘానికి ఒక పోలికగా అది ఉంటుంది. ఎలీషా, ఏలియా 4 అద్భుతాలు చేశాడు. ఎలీషా 8 అద్భుతాలు చేశాడు. సంఘం మీద కురుమరించబడినట్లుగా అతడు 2 రెట్లు కలిగి ఉండెను. కొంచెం కాలం తర్వాత చచ్చిపోయిన ఒకడు అక్కడ ఉన్నాడు. అతడు అతని ఎముకల పైన దాన్ని విసిరేశాడు. అతను బ్రతికాడు. ఆ జీవింపజే శక్తి సమాధిలో అతని పైన ఉండెను. అది ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది. దేవుని యొక్క జీవింపజే శక్తిని నీవు పొందినప్పుడు ఇప్పుడు ఆయనతో కూడా జీవించబడిన వాడు అవుతావు. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో, క్రీస్తులో మనము ఆయన మాంసములో మాంసము ఎముకల్లో ఎముక. దేవుడు క్రీస్తును కల్వరిలో గాయపరచినప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు గాయపరచబడెను. మనము ఆయన యొక్క మాంసములో మాంసము ఎముకలో ఎముక, ఆయన దేహములో దేహము, ఆయన నామములో నామము, ఆయన యొక్క పెళ్లి కుమార్తెమై ఉన్నాము. చూస్తున్నారా, మనము ఆయన వారం, మనము ఆయన యొక్క మాంసం ఎముకై ఉన్నాం. దేవుడు ఎప్పుడూ మనలను శక్తిమంతులుగా లేపి ఉన్నాడు. పాప జీవితం నుండి మనలను లేపి మన ఉనికిని మార్చిన జీవింపజే శక్తి క్రీస్తు యేసులో మనలను శక్తిమంతులుగా లేపాడు. పునరుద్ధానము నిండైన పరిపక్వంతో మనలను తీసుకుని వచ్చిన పునరుద్ధానము. జ్ఞాపకముంచుకో, మన సొంత పేరుతో మనం చనిపోయాం, పాతిపెట్టబడ్డాం, ఆయనలో తిరిగి లేచాం. చూశారా, ఇక మనము మన వారము మనము కాదు. ఎఫెసులో ఇక్కడ బైబుల్ చెప్పినట్లుగా ఆకాశమందున్నవి భూమియందున్నవి అవి రెండు ఏ పేరులోనైతే పిలువబడుచున్నవో అతి ఘనమైన యేసుక్రీస్తు నామము అక్కడే దేవుడు తన నామమును ఉంచినది. అదే పరలోకములో ఇంటి పేరు, అదే భూమి మీద ఇంటి పేరు. ఆత్మ సంబంధం బాప్తిస్మ ద్వారా మనం యేసుక్రీస్తులో ఉన్నాము. నీటి ద్వారా కాదు, ఆత్మ ద్వారా క్రీస్తును ఒక్క శరీరంలోనికి మనము బాప్తిస్మ పొందితిమి. అది ఆరాధన స్థలము. తరువాత అక్కడ ఉండటం ద్వారా మనము ఈ నేలపై ఉన్నవారమైతిని. అది ఒక హక్కు పత్రం వంటిది. నీవంటావు, నేను ఒక స్థలాన్ని కొన్నాను అని. నీవు హక్కు పత్రాన్ని పొందు వరకు అది నీది కాదు. అయితే నీవు హక్కు పత్రాన్ని పొందుకుంటే ఆ నేల భూమికి వ్యతిరేకముగానున్న ప్రతిదీ కూడా కొట్టివేయబడినది అనేది చూపుతుంది. తర్వాత నీవు క్రీస్తువై క్రీస్తుని సొంత రక్షకుడిగా నీవు అంగీకరించిన తర్వాత అలాంటప్పుడు దేవుడు హక్కు పత్రమును పంపినప్పుడు నీ తండ్రి ఏమి చేసినప్పటికీ, తల్లి ఏమి చేసినప్పటికీ, ఇంకెవరు ఏమి చేసినప్పటికీ, నీ అమ్మా నాన్న ఒకవేళ త్రాగుబోతులైనా వ్యభిచారులైనా అది ఏదైనా ప్రతి పాపము కొట్టివేయబడుతుంది. నీవు హక్కును కలిగి ఉన్న పత్రాన్ని కలిగి ఉన్నావు. దాని నుండి ఏది నిన్ను తీసివేయలేదు. చూడు, ఆ నేల మీద ఉన్న ప్రతి ఒక్కటి నీకు సంబంధించినదే. అమేన్. పరిశుద్ధాత్మ బాప్తిస్మ వలన నీవు క్రీస్తు యేసులో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రతి వరము సంఘములోనిది. అమేన్. అది హక్కు పత్రం యొక్క దస్తావేజు. నీకు అది సంబంధించినది. అది నీది. అది నీ మర్త్య శరీరమును జీవింప చేయుచున్నది. ఓహో, అది మనం ఆలోచించేస్తే ఎంత బాగుండును. ఎంతకు వస్తున్నా నమ్మకస్తున్న వారిని ఒకసారి మనం చూద్దాము. వారందరూ అక్కడ మేడగదిలో ఉన్నారు, మరియు వారందరూ భయంతో ఉన్నారు. ఒక పేరు కలిగిన వారిగా ఉన్నారు. సరే, అయితే భయంతో ఉన్నారు. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చినది. హక్కు పత్రం ఒక దస్తావేజు వారికి పంపించబడినది. బలమైన గాలి వంటి ఒక శబ్దముగా వచ్చి వారు కూడుకున్న ఇల్లంతా నిండినది. దాని వారు ఎంతగానో జీవింపబడ్డారు. వారిలో ఒకరు భయపడిపోయారు. ఇక అతడు పరిశీయుడు కాదు అని వారు ఉపేక్షించే వరకు, లేక అతడు సద్దూకయుడు కాదు అని నిరాకరించే వరకు. అయితే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి యేసు క్రీస్తులో అతనిని బాప్తిస్మం పొందగానే అతడు ఆయన మాంసములో మాంసము, ఆయన ఎముకలో ఎముక, ఆయన వాక్యములో వాక్యమయ్యాడు. అతడు నూతన సృష్టి అయ్యాడు. అతడు నూతన వ్యక్తి. అతని శరీరాన్ని అది జీవింపచేసినది. చూడు, అది ఏం చేస్తుందో. అది నీ లోపలికి వచ్చినప్పుడు అది అదే చేస్తుంది. నీ వెళ్లిపోయి నేను మెథడిస్టును, నేను బాప్టిస్టును, అని నీవు చెప్పుట్లుగా చేయదు. నేను పొగ త్రాగకూడదని నాకు తెలుసు. దీనిని నేను ఉంచుకోకూడదని నాకు తెలుసు. ఈ విధమైన వస్త్రాలు నేను ధరించకూడదని నాకు తెలుసు. నేను ఇది చేయకూడదని, నేను అది చేయకూడదని నాకు తెలుసు. అది నీవు చేయనంతగా అది నిన్ను ఎంతగానో జీవింపు చేస్తుంది. నీ యొక్క మృతతుల్యమైన శరీరమును అది జీవింపు చేస్తుంది. చూడు, అది వారి శరీరాలను ఎంతగానో జీవింపు చేసినది. ఎంతవరకంటే ఆకాశానికి ఎంతో దగ్గరగా వారు ఎగురు వరకు మునుపెన్నడు వినని భాషను వారు మాట్లాడినట్లుగా వారి శరీరములను జీవింపు చేసినది. అది వారి శరీరములను జీవింపు చేసినది. వారు పరలోక భాషతో మాట్లాడగలిగారు. పరిశుద్ధాత్మక బాప్తిసం ద్వారా దేవుని సన్నిధానంలోనికి వారు జీవింప చేయగలిగారు. దేవుని యొక్క జీవింపజేయు శక్తి అందులోకి వారిని బాప్తిసమిచ్చినది. అప్పుడు వారు ఆరాధన స్థలంలో ఉండేది. ఎక్కడ వారు ఆరాధన చేయగలరో అక్కడ వారు ఉన్నారు. సన్నిధి సభ లేక మరొకటి వారికి భీతి కలుగు చేయలేకపోయినది. ఎందుకంటే వారు జీవింప చేయబడ్డారు. వారు నూతన వ్యక్తులు. అది వారు బాప్తిసం పొందిన తర్వాత. చిన్నవాడైన స్టెఫను చూడు, దేవుని సిద్ధపరిచిన మార్గం అతను వచ్చాడు. దేవుడు సిద్ధపరిచిన మార్గాన్ని అతను వచ్చాడు. దేవుని శక్తి ద్వారా అతను జీవింప చేయబడ్డాడు. దేవుడు సిద్ధపరిచిన మార్గము ద్వారం ఎందుకు అతను వచ్చాడు. చిట్టి చివరికి వారు అతన్ని చంపడానికి వచ్చినప్పుడు చనిపోవుటకు అతనిపై రాళ్లు వేశారు. అతడు అన్నాడు, ఆకాశం తెరువబట్టయు యేసు దేవుని కుడిపార్శ్వమున నిలబడి ఉండుట నేను చూస్తున్నానని అన్నాడు. అది జీవింపజేయు శక్తి. ఆయన రొమ్ము భాగమునకు అతని కొనివ్వబడ్డాడు, జీవింపు చేయబడ్డాడు. జీవింపజేయు శక్తి నిన్నారుగా కలిగి ఉన్న ఫిలిప్పు అను అతని ఇంకొకరున్నారు. గొప్ప ఉద్యమం కూటం నిర్వహిస్తూ అతడు అక్కడ సమరీలో ఉన్నట్లు మనం చూస్తున్నాము. అతని క్రీస్తులో ఉన్న తర్వాత ఈ గొప్ప ఉజ్జింపజేయు శక్తి వేల వేల మంది అతని బోధ వినటానికి వచ్చినట్లు చేసినది. ఆయన చెప్పాడు, నీవిప్పుడు ఇక్కడ విడిచి వెళ్ళు ఫిలిప్పు, కాజాకుపోవు. ఈ ఎడారిలోకి నీవు వెళ్ళుటకు నేను ఆశిస్తున్నాను. అక్కడ నాకు ఒక మనిషిడు ఉన్నాడు, నీవు అతనిని కలుసుకునవలసి ఉన్నది అని ఆయన చెప్పాడు. ఇక ప్రశ్నే లేదు, ఇటువంటి ప్రశ్న లేదు. అతడు నిండైన జీవింపజేయు శక్తితో ఉండేను. అతడు క్రీస్తులో ఉండేను. ఎక్కడైతే దేవుడు అతనితో మాట్లాడగలిగి ఉండేను అట్టి స్థిరపరచబడిన స్థానంలో అతడు ఉండేను. దేవుడు అతనితో మాట్లాడాడు, ప్రశ్నే లేదు అంటావు. సరే, ఆయనతో మాట్లాడి నాతో ఇలా చెప్పాడు, నేను స్వస్థత పొందుకుంటానని. అయితే ఇప్పుడు నాకు తెలియదు, ఈ రోజు నేను ఎంతగానో బాధతో ఉన్నాను. ఓహో, సరే, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నానని ఆయన నాతో చెప్పాడు. కొన్నిసార్లు నాకు నిజంగా సందేహం కలుగుతుంది అందును గూర్చి. ఫిలిప్ ఖచ్చితంగా దేవుని యొక్క స్వరాన్ని ఎరిగి ఉండెను. ఎందుకనగా అతడు దేవుడు సిద్ధపరిచిన మార్గాన వచ్చాడు. దేవా, నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారు, నేను నిలబడవలసి ఉన్నది. అది చేయకమునుపు రాష్ట్ర ప్రెస్బిటేరియన్ బాధ్యత చూడవలసి ఉన్నది. నేను బిషప్ తో మాట్లాడవలసి ఉన్నది అని అతడు దేవుని ప్రశ్నించలేదు. అందును గూర్చి ఏమీ లేదు. దేవుని గూర్చి తలంచాడు, నేరుగా ఎడారిలోకి వెళ్లిపోయాడు. ఒక నపుంసకుడు ఇథియోపియుడగు ఒకడు అతడు యెషయా గ్రంథపు లేఖనము చదువుతూ వచ్చుచున్న ఆ రంగుజాతి వాణ్ణి అతడు కనుగొన్నాడు. అతడు అన్నాడు, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని. ఒకరు నాకు బోధించుకుంటే నేను ఎలాగూ గ్రహింపగలను అని అన్నాడతడు. ఫిలిప్పు రథమెక్కిపోయి ప్రభును గుచ్చి అతనితో మాట్లాడుటకు ప్రారంభించాడు. అతడు అడిగాడు, ఇక్కడ నీళ్లున్నవి, బాప్తిసం పొందడానికి నాకు ఆటంకమేమి? నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీవు నమ్మితే అని అతడు అన్నాడు. రథము దిగి అతనికి బాప్తిసం ఇచ్చాడు. అతని యొక్క దృష్టి నుండి ఆయన తీసుకుని పోయాడు. ఫిలిప్పు, నిన్నైన జీవింపచేయు శక్తితో నిండి ఉండగా ఆలోచించేయి. అతని మట్టి శరీరములో భౌతికమైన ఉనికిలో నపుసుకుని కనదృష్టి నుండి అతడు కొనిపోబడ్డాడు. అది నిజమైనని నేను నమ్ముతున్నాను. అతడు ఆయనకు ఎచ్చరవసరములతో అతని దేవుడు ఒక చోటికి తీసుకుని వెళ్లగలిగాను. అతడు కొనిపోబడ్డాడు. మరణం సహా దానిని యుద్ధనుడు తీసివేయలేదు. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు, దేవుని స్థలంలో నీవు ఉన్నప్పుడు. అవునా, ఇక్కడ చూడు, మోషే దాన్ని కలిగి ఉన్నాడు. ప్రభు వాక్యం అతని ఎందుకు వచ్చినటువంటి ప్రవక్త అతడు. ఎంతమంది కోరికలు లేచి మాకు సంస్థాపకులు కావాలని చెప్పినా ఒక్క మనుషుడివే, నీవొక్కడివే, నీవు పరిశుద్ధుడు అను స్థానము నీవు తీసుకున్నావు. దేవుడు చెప్పాడు, నీకై నీవు ప్రత్యేకంగా ఉండు, నేను అతను మింగేస్తాను అని. దాతాను మొదలుగు వారు అతను ఏమి భయపడలేకపోయారు. అతను నేరుగా సాగిపోయాడు. మోషే చనిపోయి దేవదూతల ద్వారా పాతిపెట్టబడినప్పుడు ఆ యొక్క జీవుపు చేయు ఆత్మ అతనిపై ఉండెను. 800 సంవత్సరాల తర్వాత ఇక్కడ అతను యేసుతో మాట్లాడుతుండగా వాగ్దానభూమిలో ఉన్నాడు. ఆ యొక్క జీవుపు చేయు శక్తి ఇంకా అతనిపై ఉన్నది. అదే దేవుని ఆరాధించు స్థలము. ఏమని చెప్తున్నావు, నీకు ఎలాగ తెలుసు ఆయన ప్రవక్తయుండెను. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చెను. అతడు అతని యొక్క కాలములకు ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యమైండెను. ఆమేన్. చూసారా, నీవు చనిపోవు, నీవు జీవింప చేయబడ్డావు. ఓహో, సంఘము అది చూడగలిగితే నీవు ఏమి కానయున్నావో అది కాదు, నీవు ఎప్పుడూ అయ్యున్నావు. దాని నుండి నిన్ను దొంగిలించటకు దయ్యం ప్రయత్నం చేస్తున్నది. అలాగా అన్నీవంటావు, నేను దీనికి చెప్తాను, నేను నీకు చెప్తాను, నేను దీనికి సంబంధించిన వాడును. నీవు దేనికి సంబంధించినా లెక్క చేయకు. నీవు తప్పక జన్మించవలసి ఉన్నది, పునరుద్ధరణ చెందవలసి ఉన్నది. యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మతో బాప్తిసం పొంది ప్రతి వాక్యానికి జీవింపబడవలసి ఉన్నది. నీలో ఉన్న నీ యొక్క ఆత్మ బైబిల్ గ్రంథంలోని ప్రతి ఒక్క మాటకు ఆమెన్ అని నొక్కి ఒక్కానిస్తుంది. దానికి ఆవల ఒక దానికి అది తలూపినట్లయితే ఆ ఆత్మను వదిలిపెట్టు. దేవుని వాక్యంతో వాదించు, అది దేవుని యొక్క ఆత్మ కాదు. అది దేవుని వాక్యంను కాపాడు. అది నమ్మునట్లు నమ్ముట మాత్రమే కాక అది జీవించినట్లుగా అది చేయను. దేవుని వాక్యమును అది రుజువు చేయను. అవునండి. ఇంకా గమనించు, పాత నిబంధనలోని ఆ పరిశుద్ధులను ఖచ్చితంగా పాతదైన ఆ అర్పణ కింద ఉంది. ఈ కొత్తదైన ఒకటి వచ్చుటకు వారు ఎదురు చూశారు. దేవుని ఎడలా మంచి మనస్సాక్షి గలవారై మత్తయి 27లో యేసు లేచి సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు తెలియబడింది. కొద్ది వారాల క్రితం మనము ఈస్టర్ జరుపుకున్నాము. బైబిల్ కింద తెలుపుతుంది, భూమిలో నిద్రించుచున్న అనేకులైన పరిశుద్ధులు ఆయన పునరుద్ధరణ ముందు లేచి పట్టణములకి వచ్చి అనేకులు కనబడిరి అని. వారు ఎవరై ఉండిరి? వారు దేవుని వాగ్దాన వాక్యం యొక్క ప్రత్యక్షత అయ్యుండిరి. దేవుడు కలుసుకును ఒకే ఒక స్థలము అర్పణ కింద మాత్రమే. మొదటి తెస్సలోనికి 4:16లో ఇంకా బైబిల్ తెలుపుతుంది, ఆయన మరలా వచ్చినప్పుడు క్రొత్త నిబంధన పరిశుద్ధులు ఆయనతో వత్తురు అని. ఇప్పుడు ఆయనలో జీవింపబడిన వారు ఆరు. నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? ఆత్మ సంబంధమైన బాప్తిసం ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా. యేసులో ఆయన నిన్ను కలుసుకుని స్థలము అది. యేసు దేవుడు సిద్ధపరిచిన మార్గము. గమనించు, యేసు ఆయన ఏమైనను అది నిశ్చయంగా నిజం. ఆయన దేవుని కుమారుడని ఆయనకు తెలుసు, ఆయన కన్యకు జన్మించినని ఆయనకు తెలుసు, ప్రతి ఒక్క లేఖనము ఆయన ద్వారానే రుజువుపరచబడునని ఆయనకు తెలుసు. ఆ దినాన ఇల్లు కట్టువారితో ఈ ఆలయమును పడిగొట్టుడి, దాన్ని 3 దినములలో లేపెదను ఆయన అని ఆయన చెప్పినంతగా ఆయన సంపూర్ణంగా ఎరుగును. దాన్ని ఆలోచించే, అది పడగొట్టుడి, నేను దాన్ని 3 దినములలో లేపెదను. ఎందుకని? అది ఆయనను గూర్చిన వ్రాయబడిన వాక్యము. దావీదన్నాడు, నేను నా పరిశుద్ధిని పాతాళములో విడిచిపెట్టెను, ఆయన ఆత్మను పాతాళములో విడువును, నా పరిశుద్ధిని కుళ్ళుపట్టనియ్యను అని. యేసుకు తెలుసు అది ఆయనే అని. ఎటువంటి ప్రశ్న లేదు మనసులో. అది ఆయన ఎరుగును. 72 గంటల్లో శరీరము కుళ్ళుపట్టును. కొన్నిసార్లు 72 గంటల లోపలనే ఆయన తిరిగి ప్రాణం పొందుకోబోతున్నాడు. కాబట్టి ఆయన చెప్పాడు, మీరు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 రోజుల్లో తిరిగి దాన్ని లేపెదను అని. ఎందుకని? వాక్యము ఆయన గుర్చి వ్రాయబడింది, అది ఆయన గుర్చి వ్రాయబడిను. ఎందుకనగా ఆ దినమునకు దేవుడు వ్రాసిన వాక్యం యొక్క ప్రత్యక్షత ఆయన. అది తప్పక ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఉండవలసి ఉన్నది సహోదరుడా. అక్కడ ఒక చోట ఈ దినాన దేవుడు దేవుని యొక్క వాక్యమును ప్రత్యక్షపరచి ఉన్నాడు. అది అదే విషయం ఈ దినాల గురించి ఆయన చెప్పాడు. మరియు ఈ దినములలో ఏమి జరుగుతుందో ఆయన చెప్పినాడు. ఆయన ముందుగానే మనకు చెప్పాడు. ఏమి జరగనిందో మనకు తెలుసు. నీలో ప్రత్యక్షమగుట మేము చూస్తున్నాం. అలాగైతే నీవు దేవుని సంఘములో ఉన్నావు. దానికి వెలుపట నీకు నీవుగా మెథడిస్ట్ అని, బాప్టిస్ట్ అని, లేదా ఇంకో ఏదో అనిపించుకుంటావు. అదెన్నడూ పనిచేయదు. ఒకే ఒక ఆరాధన స్థలమున్నది, అది క్రీస్తు యేసులో. ఓ, ఈ దినమున ప్రతి ఒక్కరూ అది చూడాలని, బాప్తిసం ద్వారా అందులోకి వెళ్ళుట ఎలాగో చూడాలని నేను అనుకోగలను. పెళ్లి కుమార్తె భర్త యొక్క భాగము, సంఘము వాక్యం యొక్క భాగము, ప్రత్యక్షత. ఇప్పుడు ఏ సంఘములో నీవు ఉన్నావు? నీవు సమస్థాపక సంఘములో ఉన్నావా? నీవున్నట్టయితే ఇప్పుడు నీకు కఠినంగా చెప్తున్నాను, నీవు లౌదికలో ఉన్నావు. అయితే నీవు క్రీస్తులో ఉంటే నీవు నూతన సృష్టిని, నీవు జీవముగల దేవుని సంఘంలో ఉన్నావు. ఆయన ఆయన దినమున, ఈ దినమున తిరిగి వస్తున్నటువంటి ఈ దినమున అది చేయునని ఆయన చెప్పినట్లుగా చేయు. అవే ప్రత్యక్షపరచు ప్రత్యక్షపరచులో ఉండు. అలాగైనట్లయితే అదే నిజమైన సంఘము. ఆత్మ సంబంధమైన బాప్తిస్మ ద్వారా అందులోకి నీ వెళ్తావు, చేరడం ద్వారా కాదు, ఇంకా ఇంకో విధముగా కాదు, కానీ ఆయన శరీరంలోనికి పరిశుద్ధాత్మ బాప్తిస్మ పొందుకుంట వలన. మనము చేరుకొరకై అది దేవుని యొక్క సిద్ధపరచబడిన మార్గము. ఇదనగా ఆయన ఆత్మ వలన ఆయన శరీరంలోనికి బాప్తిస్మ పొందుకునుట. పరిశుద్ధ యోహాను 14:12 యేసు చెప్పినాడు, నమ్మిన వాడు నాయందు ఉన్నాడు అని. అద్భుత కార్యాలు జరుగు దినాలు గతించినవని ఈ విషయాలని ప్రజల చెప్పట్లో అతిశయోక్తి లేదు. నాయందు విశ్వాసముంచువాడు నా పైన కాదు, నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములు చేయును. ఎందుకని? అది ఆయన యొక్క జీవము, అది ఆయన యొక్క యాంత్రిక పరికరములు, అవి ఆయన యొక్క గమనాత్మక శక్తులు, అవి నీలో ఉన్నవి. అది దానిని మండించును. ఏది చేయనని వాగ్దానము చేయబడినో అది చేయనట్లుగా చేయును. లేదా నా జీవము ఆయనలో ఉండి యాంత్రికములకు ఆయన వాక్యమును ఆయన గమనాత్మక శక్తుల ద్వారా పనిచేయచు, ఆయన ఆత్మ ద్వారా నన్ను జీవింపచేయును. హెబ్రీ 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు. ఇంకా మార్కు 17:30 పరిశుద్ధ మార్కు జాగ్రత్తగా వినుడి, ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కడిదిగా ఉన్నాడని ఈ కడవరి దినములలోని విషయాల గురించి యేసు వాగ్దానం చేసి ఉన్నాడు. మలాకి 4 ఈ కడవరి దినముల్లో ఆయన ప్రజల యొక్క హృదయాలను త్రిప్పుతానని ఆయన వాగ్దానం చేశాడు. తండ్రుల యొక్క విశ్వాసం వైపు త్రిప్పుతానని వాగ్దానం చేశాడు. ఆయన అది వాగ్దానం చేశాడు. ఆయన చేయు కార్యాలను గురించి బైబిల్ గ్రంథంలో అనేక స్థలాలలో ఆయన వాగ్దానం చేశాడు. మరి కొంచెము కాలమునకు లోకము ఇక మరెన్నడూ నన్ను చూడదు, మీరు నన్ను చూతురు, నేను మీతో ఉందును, నిరంతరం ఉండేదును, యుగ పర్యంతరం ఉందును. తిరిగి పరిశుద్ధ లూకా 17:30 గమనించుడి, సదమా దినములో ఉన్నరీతిగా. సదమలో ఏం జరిగిందో మీకు తెలుసా? కాలిఫోర్నియా చూడు, కాలిఫోర్నియా మాత్రమే కాదు సంయుక్త రాష్ట్రాలు మాత్రమే కాదు లోకం, ఈ నవయవనుల పిచ్చిని చూడు. ఎందుకని? నిన్నటి దినమున మీతో చెప్పాను, నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడ అరిజోనా పాఠశాలలో ఒక వివరణను వారు తీసుకుంటున్నారు. పాఠశాలలో 80% పిల్లలు మానసిక రుగ్మతతో ఉన్నారు. వారి పిల్లలు ఏమవుతారు? ఇక మనకి ఇక మరో తరము లేదు, మనము అంతములో ఉన్నాము. ఇవి వచ్చునని యేసు చెప్పినాడు. ఈ యొక్క టెలివిజన్ లో మిగతా కల్పిత సంబంధమైన సంగతులు ఒక క్రమంలో పెట్టడం చూడు. ఒక సమయం వస్తుంది, ప్రజలు సంపూర్తిగా నిండుగా మతి తప్పిన వారైపోయి వచ్చే ఆ సమయం వస్తుందని నేను మీకు ముందుగా చెప్తున్నాను. లోకం అలాగైపోయింది. ఈ దినములలో వారు చూపుతున్న అసహ్యకరమైన దృశ్యాల గురించి బైబిల్ మాట్లాడుతుంది. వాటిలో కొన్ని ప్రాగైతిహాసిక యుగానికి సంబంధించిన జీవుల యొక్క గుడ్లు. అవి భూమి మీద వేల వేల సంవత్సరాల పూర్వము జీవించినవి, కొన్ని పొదిగి వచ్చినవి. అది కేవలము చాలా స్వల్ప విషయము. జరగబోతున్నదేదో అది పాతాలము తెరవబడి దయ్యము తన యొక్క మర్మమైన వాటితో స్త్రీలు లేక స్త్రీల వెంట్రుకలుగా ఉండి సింహపు కోరలు కలిగి ఉన్న మిడతల వచ్చును. ఎందుకని? లోకము సంపూర్తిగా నిండారుగా పిచ్చిదైపోయింది. అదెంతో సుదూరంగా దగ్గరగా లేదు. ఇప్పటికీ కేవలం 1 డిగ్రీలో ఉన్నది. ఓ దేవుని యొక్క మహిమ కొరకు, ప్రభుని యేసు రాకడే కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, జీవముగల దేవుని యొక్క జీవముగల సన్నిధి కొరకు. అక్కడ పరిశుద్ధ మార్కులో యేసు చెప్పినాడు, మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున అని ఆయన చెప్పాడు. జ్ఞాపకముంచుకో, దేవుని కుమారుడు అది అని కాదు, 3 కుమారులు నామమున ఆయన వచ్చాడు. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు. ఆయన ప్రవక్త ఉండెను. మనిషి కుమారుడు ఒక ప్రవక్త, యెహోవా తనకు తానుగా ప్రవక్తగా పిలుచుకున్నాడు. యెర్మీయా వారితో పిలిచాడు, నరపుత్రుడా నీకేమి కనబడుచున్నది? యేసు వచ్చాడు. ఎందుకనగా లేఖనం యొక్క ప్రకారముగా ఒక మనిషి కుమారుడుగా ఆయన రావలసి ఉండెను. మోషే చెప్పాడు, ప్రభు అయిన మీ దేవుడు నా వంటి ప్రవక్తను మీలో పుట్టించును. ఆయన ప్రవక్త ఉండవలసి ఉన్నది, మనిషి కుమారుడు. అయితే ఆయన మరణము పాతి పెట్టబట్ట పునరుద్ధానం తర్వాత ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా అతీతుడైన వాడుగా దేవుని యొక్క కుమారుడుగా ఉంటున్నాడు. అయితే ఆయన వాగ్దానం చేశాడు, అంత్య దినములకు కొద్ది ముందుగా మనిషి కుమారుడు మానవ రూపాన వచ్చెను. లోకము సుధమా స్థితి ఎందు ఉండును. 3 ఇద్దరు దేవదూతలు మరియు తనకు తానే దేవుడై ఉండినవాడు. అది దేవుడు. అలాగని బైబిల్ చెప్తుంది. ఆయన దిగివచ్చి ఆయన తనకై తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఎక్కడైతే షారా ఉండి ఉండెనో ఆ గుడారం వైపు ఆయన వీపుంచి షారా గుడారంలో ఏమని అనుకుంటుందో అబ్రహాముతో చెప్పాడు. అవును కదా. ఇప్పుడు యేసు ఆయనే స్వయంగా చెప్పాడు, మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున అని. మరో మాటల్లో మనిషి కుమారుడు యేసు క్రీస్తు యొక్క సొంత పరిచర్య. సంఘము నీతిమత్వం ద్వారా లూథరన్ వలన వెళ్తుంది, శుద్ధీకరణ ద్వారా వెస్లీ వలన వెళ్తుంది, పరిశుద్ధాత్మ బాప్తిస్మ ద్వారా పెంతికోస్తు మనిషి కుమారుని యొక్క పరిపూర్ణతలోకి వెళ్తున్నది. భార్య భర్తలు ఒకే ఒక్క వ్యక్తులైనట్లుగా వారిరువురు ఒక్కటే అయినంత వరకు దేవుడు ఆయన వధువులో ఆయన సంఘములో ఎంతగానో ప్రత్యక్షపరచబడును. వారు ఒక్కటే. మనం ఎక్కడున్నామో మీరు చూస్తున్నారా? ఆ పారంపర్య ఆచారాల మత పద్ధతులపై ఆధారపడవద్దు. వారి యొక్క దినాలలో అవి సరే అయితే పువ్వు ఇప్పుడు వికసించినది, ఇది విత్తనము కాలము. అవును, యేసు వీటిని వాగ్దానం చేశాడు. దేవుడు మన మధ్య ఆయన వాగ్దానము సజీవముగా ఉండుట, అది మనలో ఉండట చూస్తున్నప్పుడు, మరియు ఆయన యొక్క ఆత్మ మన మధ్య ఉండుట చూచుచున్నప్పుడు అదే ఆరాధన చేయు ఒకే మార్గము. ఆరాధన చేయు ఒకే ఒక స్థలము. నీవు ఆరాధించగల ఒకే ఒక నిజ మార్గము. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నేను చేయు కార్యములు మీరును చేతురు అని యేసు చెప్పాడు. ఈ అంత్య దినాన అదే ఆయన చేయునది. ఈ కాలంలో అది ఎలాగో వస్తుంది? వెలుగు కాదు, పగలు కాదు, అస్తమయ సమయముగా ఉండును. అయితే చెప్పబడినది సాయంకాల సమయమున వెలుతురు ఉండును. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమన అస్తమిస్తాడు. అదే సూర్యుడు తూర్పున ఉదయించి అదే సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు. నాగరికత దానితో పయనించి అది మూడు విధాలైన శరీరముల ద్వారా బాప్తిసం యొక్క మూడు విధముల ద్వారా అది పయనించినది. ఓ అవును, ఆసియా నుండి ఐరోపాలోకి, ఐరోపా నుండి ఇంగ్లాండ్ లోకి, ఇంగ్లాండ్ నుండి సంయుక్త రాష్ట్రంలోకి వెళ్లింది. ఇప్పుడు మనం నేరుగా తిరిగి వెనుకొచ్చాం. మనం ఇక్కడే పశ్చిమ తీరాన కూర్చుని ఉన్నాం. ఎక్కడైతే చీకటి శక్తులంటి యొక్క పాపపు కుప్పలు ఉన్నవో అక్కడే ఉన్నాం. ఈ చలనచిత్ర తారలు టెలివిజన్ చూపునవి పురుషుడు స్త్రీని ముద్దు పెట్టుకుంటున్నాడని, అక్కడ చిన్నపిల్లలను, చిన్న ఆడపిల్లల మనస్సులను విషపూరితము చేస్తున్నారు. ఏ పురుషుడైనా ఒక స్త్రీని ముద్దు పెట్టుకున్నట్లయితే నైతికంగా అతడు ఆమెను పెళ్లి చేసుకున్న బద్ధుడవుతాడు. అది మీకు తెలుసా? శక్తిగా అది లైంగిక పని. అవును, అది అదే. అవునండి, ఏంటది? అది పురుషుని పెదవుల్లోని పురుష రసగంధులు మరియు స్త్రీ రసగంధులు. స్త్రీవి పురుషునివి రసగంధులు కలిసి ఏకమైనప్పుడు అది లైంగిక చర్య అవుతుంది. హాలీవుడ్ ను చూడు, ఇక్కడ పార్కుల్లో పరుండి ఉండే చిన్న ఆడపిల్లలను చూడు, ఈ ఆడపిల్లల చుట్టూ తిరిగే మగపిల్లలను చూడు, వారు చేస్తులు చూడు, చివరికి పాట కచేరిలో పాడే వాళ్ల మధ్య వారిని చూడు. ఈ రోజు మనకున్నటువంటి ఎల్విస్ ప్రెస్లే మొదలుగు వారిని చూడు. దేని కొరకైతే మన పితరులు పోరాడి రక్తాన్ని చిందించి మరణించారో అట్టి అమెరికా దేశం పేరుకే అప్రతిష్ట ఇది. అయితే ప్రతి ఒక్క రాజ్యము తన్ను వదిలిపెట్టవలసిన ఒక ఘడియ వచ్చును. ఎందుకనగా పరిశుద్ధాత్మ బాప్తీసం వలనను మరియు యేసు క్రీస్తు సన్నిధి వలనను మానవ హృదయాల్లో స్థాపించబడిన ఒక దేవుని యొక్క రాజ్యమున్నది. క్రీస్తు ఆయన పెళ్లి కుమార్తె కొరకు వచ్చి భూమి మీద ఒక రాజ్యం స్థాపించును. అది ఎన్నడూ గతించినది కాదు. ఈ రాజ్యంలోకి నీవు ఎలాగూ చెందుతావు? అందులో నీవు జన్మించావు. అది నీకు ఎలాగూ తెలియను. ఒక రాజ్యమునకు చెందిన వాడవై రాజుతో నీవు ఎలాగూ విభేదిస్తావు? చూసారా, రాజు వాక్యము. ఆది ఇందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యుద్ధం ఉండెను, వాక్యం దేవుడి ఉండెను. ఆ వాక్యం శరీరధారి మన మధ్య నివసించెను. నిన్న నేడు యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. ఆయన మన మధ్య, ఆయన మనిషి కుమారుడని వారికి ఎలాగూ తెలుసుకునగలిగిరి. ఆయన ప్రజల వైపు చూచి వారు ఏమని తలంచుచున్నది ఆయన గ్రహించెను. అది నిజమని మనకు తెలుసు. ఆయన ఈ రోజు అలాగే ఉన్నాడు. మీరు అది నమ్ముతున్నారా? ఎవరైనా ప్రార్థనా కార్డులు బిల్లిపాలు ఇచ్చాడా? అదే అతను అడుగుటకు నేను మర్చిపోయాను. అతను ప్రార్థనా కార్డు ఇచ్చాడా? అతను ప్రార్థనా కార్డు ఇచ్చాడా? సరే, నేను మీకు చెప్తున్నాను, మీకు చాలినంత విశ్వాసం ఉన్నట్లయితే ఎవరైతే వాగ్దానం చేశారో ఆయన ఇక్కడే దేవుడిని రుజువు చేసుకునగలడని ఆ దేవుని నమ్ముట నాకు విశ్వాసం ఉన్నది. ఏ వ్యక్తి ఈ వేదిక ఎందుకు రాకుండగానే జీవముగల దేవుని వాక్యం యొక్క వాగ్దానం నిమిత్తమై నేను ముందడుగు వేయాలనుకుంటున్నాను. ఇది చూడండి, నేను ఒకటి మీకు చెప్తాను. ఈ యొక్క జీవింపజేయు శక్తిని దానిని మనము ఆచరణలో పెట్టబోతున్నాము. నేను మీకు చూపుతాను ఆ యొక్క జీవింపజే శక్తి కలదని మీలో ఎంతమంది నమ్ముతున్నారు. మంచిది, అదే మీ చేతులు రోగులపై పెట్టుటకు కారణమవుతుంది. పెంతికోస్త దినమున ఆ శిష్యులు వారిపైన జీవింపజే శక్తిని పొందినప్పుడు వారు ఏం చేశారు? వారు వెళ్లిపోయి రోగుల మీద చేతులుంచారు, వారు బాగుపడ్డారు. యేసు మార్కు 16లో ఇలాగ చెప్పాడు, యుగ పర్యంతరము అది ఉండునని. ఎంతకాలము? అపోస్తుల కాలం వరక మీరు సర్వలోకములకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరు. ఏ విధముగా ఏలియా ఎముకలపైన, ఎలీషా ఎముకలపైన అట్టిది ఆ యొక్క జీవింపచేయు శక్తి ఉన్నదో, వారిని పైకి లేపిన పరిశుద్ధులపైన అదే జీవింపచేయు శక్తి ఉండెను. అదే జీవింపచేయు శక్తి మనలో ఉన్నట్లయితే మీ చేతులు రోగులపైన ఉంచుడి, వారు స్వస్థత పొందుకుంటారు. నేను ఇక్కడ గమనించాను, వివేచన నేను నిలుపు చేస్తున్నాను. ఎలాగైనా రోగులపైన నా చేతులు ఉంచుతాను. నేను గమనిస్తున్నాను మూడవ భాగం ప్రజలనైనా నేను చేరుకోగలిగినని కలని, లేదా నేను క్రితము చేరుకున్న వాటి కంటే ఈ విధంగా ఎక్కువ మందిని నేను చేరుకుంటాను. ప్రభుణ దేవా, నీవే అది వాగ్దానం చేసావు అని చెప్తూ దేవుని హస్తాల్లోకి నన్ను నేను చేరుట ద్వారా మంచి ఫలితాన్ని తెలుసుకుంటాను. అది నీ యొక్క వాగ్దానం, అది నాది కాదు, అది నీది. నీవు అది చేస్తావని నీవు వాగ్దానం చేసావు. నీవు అది చేయటం నేను చూశాను. నీవు చేయబోతున్నావని నేను నమ్మబోతున్నాను. ఎందుకనగా నేను శరీరంలోనికి బాప్తిసం, నేను నీ శరీరంలోనికి బాప్తిసం పొందాను. అది సత్యమని గుర్తింపు చేయుటకు నీ ఆత్మ ఇక్కడే ఉన్నది. ఆమేన్. అదే ఆరాధన స్థలము. ఆ తర్వాత నీవు ఒక స్థలానికి చేరుకుంటావు, సమస్తమును సాధ్యమే. ఆ తర్వాత నీ అభిమతములు, నీ ఆశయాలు, నీ క్షేమాభివృద్ధి కొరకై ఖచ్చితంగా అది దేవుని చిత్తానికే ఉండును. ఒక నీ చేతులు పెట్టిది నమ్మితే అది జరగబోతుంది. నీవు దాన్ని నమ్ముతున్నావా? ఒక కాదు కూడా పిలవబడకముందే, లేదా ఏదైనా చెప్పకముందే అక్కడ మీకు ఏమి ఉందో, మీరు ఏమి చేయవలసి ఉన్నదో, ఇంకా మీరు ఏమి చేయకూడదు, సర్వశక్తిమంతుడు దేవుడు నాకు తెలియచేయనని నేను నమ్ముతున్నాను. అదే ఆరంభము, అదే నిజమని నేను ఎరుగుతును. కాబట్టి అదే దేవుడు ఖచ్చితంగా మనం చేయవాలని కోరేది. నీవది నమ్ముతున్నావా? దేవుడు అది చేసినట్లయితే ఎంతమంది నమ్ముతారు? నేను అనుకున్నట్లుగా నేను ఎరిగిన వారు ఎవరైనా, నాకు తెలిసిన వారు ఇక్కడ ఉన్నవారు ఏ ఒక్కరు లేరు, లేక నేను నిజంగా ఎరిగిన వారు ఎవరూ లేరు. మనమందరము ఒకరికొకరు పరిచయం లేని వారమని ఎంతమందికి తెలుసో మీ చేతులు పైకెత్తండి. సభలో ఎక్కడున్న వారైనా నాకు మీరు తెలియదని తెలుసు. అది ప్రతి చోటయని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకంగా ఇక్కడున్న వారిలో బహుశా మిగతా వారు నాకు తెలియదు. వారు చేతులు ఎత్తలేదు, అయితే వారు నాకు తెలియదు. రిచర్డ్ బ్లైర్ ఇక్కడే కూర్చున్నాడని నేను అనుకుంటున్నాను. అది నిజమేనని నేను అనుకుంటున్నాను. అక్కడ చీకటిగా ఉన్నది, ఈ వైపు వెళుతున్నది, నేను చూడలేదు. అయితే ఇటు చూడు, ఆ యొక్క జీవింపజీవ శక్తి మీ లోపలికి వచ్చినప్పుడు నేను మీకు చెప్పుటకు ప్రయత్నిస్తున్నాను. అది యేసుక్రీస్తు. యేసు ఆయన చేతులు వారిపైన ఉంచినప్పుడు వారు బాగుపడేది. ఆయన ఒక మనుషుడైన యేసు ఆయన జీవింపు చేయుటకు ఆయన జీవింపజేయు శక్తిని కలిగి ఉండేను. ఆయన చూచి ప్రజల మీద ఉన్న సంగతులను తెలిపి ఉన్నాడు. వారు దేని గురించి ఆలోచన చేస్తున్నారో, వారు ఏమేమి చేశారో చెప్పగలిగాను. ఆయన వీపు వారిపైన ఉంచి అదే విషయం వారికి చెప్పాడు. మీ హృదయంలో మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? ఆ స్త్రీ ఆయన వస్త్రమును ముట్టినది, నన్ను ముట్టింది ఎవరు అని ఆయన అడిగాడు. ఆయన చుట్టూ చూచి ఆమెను కనుగొని, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్లినది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని అన్నాడు. అది యేసుక్రీస్తు. సంఘం ఎక్కడున్నదో, నిజమైన దేవుని యొక్క జీవింపు చేయు శక్తి మనుషునికి ఏం చేస్తుందో అది రుజువు చేస్తుంది. మీరది నమ్ముతున్నారా? ఒక క్షణం తల్లవంచుకుందాము. ప్రియమైన దేవా, ఈ మధ్యాహ్నం ఈ మైక్రోఫోన్ మీద మాకు పోరాటం జరిగింది. బహుశా దానిలో సగమైన ప్రజలు పొందలేదేమో అని ఎరిగింటున్నాము. భవనంలో ఆ విధమైన రకమైన శబ్దాలు ఆ విధమైనది ఉండటం ద్వారా, అయితే దేవా దాని యొక్క అర్థమే పరిశుద్ధాత్మ తీసుకుని పోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మేము ఒక విధమైన చచ్చిన వారిని లాగేవారము కాదని ప్రజలు తెలుసుకుందరు కాక. దేవా, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి వలన జీవింపజేయబడి ఇప్పుడు మేము సజీవులుగా ఉన్నాము. యేసుక్రీస్తు మాలో జీవించుతున్నాడు. ప్రభువా, మేమది నమ్ముతున్నాము. ఎక్కడైతే మేమందరము ప్రజలుగా ఉన్నామో, అంటే రూపాంతర కొండపైన ఉన్నలాగున అక్కడ మోషే ఉన్నాడు, అతడు చనిపోయి తిరిగి లేచినవాడు. అక్కడ ఏలియా ఉన్నాడు, కడవర దినాన కొనిపోబడు జీవింపబడిన భక్తులు. ఓహో, వారు అక్కడ చూశారు. వారు అక్కడ వెనుకకు చూచినప్పుడు యేసును మాత్రమే వారు చూశారు. ప్రభువా, ప్రజలు మమ్మలను చూచుట అవసరం లేదు. ఆ కారణముకై మేమిక్కడ లేము. అది దురమగును కాక. అయితే ప్రభువా, మా మధ్యన యేసు మహిమపరచబడుట మేము చూచినప్పుడు అది మా హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయన వాక్యమును చూచినప్పుడు అది ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి మాకది సంతోషాన్ని కలిగిస్తుంది. అది ఆయన చేయడని ఆయన వాగ్దానం చేసినది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మేమది చదువుట చూచినప్పుడు అది మా మధ్యనే ఆయన చేయటను మేము చూస్తున్నాం. ఓ దేవా, ఆయన యొక్క సజీవమైన సన్నిధిని మేమెరుగునట్లు అదెంతో మమ్మలను దీనులుగా చేయుచున్నది. మేమెందులో చేరలేదు లేక దేనిని అరువు తీసుకుంటులేదు. ప్రభువా, నిత్య జీవము కొరకై మేము కేవలము నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మక బాప్తిసం ద్వారా అక్కడ నీవు మమ్మల్ని ముద్రించి మా శరీరాలను జీవింపచేసి ఇంకా మా ఆత్మలను జీవింపచేసిన్నావు. తరువాత మేము దర్శనాలు చూచుటకు, ప్రవచించుటకు, భాషలు మాట్లాడుటకు, గొప్ప అద్భుతాలు సూచికలు జరుగుట చూచుటకు, మమ్మల్ని జీవింపచేయుటకు. ఎందుకని? అది సజ్జుడైన దేవుడు. మేము ఆ శరీరంలో ఉన్నాము. నశించుపోవు లోకమునకు అది వెరితనము. అయితే నమ్ము మాకైతే నిత్యజీవము కొరకైన అది దేవుని యొక్క శక్తి. తండ్రి, అందు నిమిత్తమై మేము నీకు ధన్యవాదములు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, నీవు దేవుడువని, నీవు పలికని ఏ ఒక్క మాటను గుర్చి నీవు నీ మనస్సు మార్చుకోవని ఈ దినమందు తెలియబడు కాక. నీవు నిన్న నేడు యుగయుగములు ఒక్క రీతిగా ఉన్నావు. దేవుడు సిద్ధపరిచిన ఒక్క దే మార్గమై ఉన్నది. దేవుడు ఆయన యొక్క నామమును ఉంచిన, ఆయన పేరును పెట్టిన ఒకే ఒక మనుష్యుడు, ఆయన నామమును ధరించిన ఆయన యొక్క ఏకైక కుమారుడిని యేసు. ఆయన దేవుడు, యెహోవా రక్షకుడు, ఇమ్మానుయేలు. గొర్రెలపోవు ద్వారము ఆయనే. ఆయన ఉన్నవాడు, ఆయన ఇప్పుడున్నవాడు, మరియు ఆయన వచ్చువాడు. ఆయన వేరు మరియు చిగురయ్యున్నాడు. ఆయన దావీదు వేరు, చిగురయ్యున్నాడు. ఆయన వేకువ చుక్క, ఆయన లోయలోని పద్మము. ఓ దేవా, ఎంత అద్భుతం! ఆలోచనకర్త, బలవంతుడుగు దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త అని యెషయా చెప్పుట్లో అది అతిశయోక్తి లేదు. ఓ ప్రభువా, నీవు తప్ప మాకు మరొక తండ్రి లేడు. నీవు మా తండ్రివి, నీవు మా తల్లివి. మాకున్నదంతా నీవే, మాకుండినదంతా నీవే. మహిమపరచబడిన యేసును తప్ప మేమేది చూడము. తండ్రి, ఈ మధ్యాహ్నము నేను బలహీనమైన వివరణ ఇచ్చుండవచ్చును. అయితే నా హృదయంలోని భావనలు తీసుకో. ప్రేమైన దేవా, నా మొరను అలకించు. అది ఈ దినమున యేసుక్రీస్తు ఇక్కడే ఈ ఆలయములో మహిమపరచబడిను అనునదిగా అది ముడుకాక. తండ్రి, ఇది అనుగ్రహించమని ఆయన నామమును అడుగుచు నీ ఆత్మ ద్వారా నీవు కదలట చూచుటకు సభికులతో కలిసి నన్ను నేను తగ్గించుకుంటున్నాను. ఆమేన్. ఇప్పుడు ఈ ఒక్కటి నాకై మీరు చేయాలని ఆశపడుతున్నాను. నేరుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ యొక్క జీవితంలో ఎప్పుడైనా మీరు జవాబిచ్చిన చివరి తరుణం ఉన్నదా? అది మీరు జవాబు చెప్పాలని నేను కోరుతున్నాను. అది సత్యమే అని మీరు నమ్ముతున్నారా? దేవునికి సన్నిధానంలో గుర్తించి, దేవునికి సన్నిధిలో గుర్తించబడినటువంటి ఒక సంఘమైన లేక సంస్థాపకమైన లేదు అని మీరు నమ్ముతున్నారా? అది మీరు నమ్ముతున్నారా? ఏ ఒక్కటి లేదు. కేవలము యేసుక్రీస్తులో జన్మించి ఆయన నామమును ధరించిన వారు మాత్రమే. అవును, మీరెక్కడ జన్మించినప్పుడు ఆయన నామమును తీసుకుంటున్నారు. నీటి బాప్తిసం ద్వారా కాదు, ఆయన నామమును. మీరు బాప్తిసం తీసుకున్నప్పటికీ ఆయన నామమును ద్వారా, అది ఆయన నామము తీసుకుంటా కాదు. జన్మ ద్వారా, నీటి ద్వారా కాదు, ఆయన నామమున నీవు తీసుకుంటావు. చూశారా, యేసుక్రీస్తు నామంలో నీవు బాప్తిసం తీసుకున్నావు. అవునండి, సహవాసం కోసం. అయితే పరిశుద్ధాత్మ వలన నీవు బాప్తిసం తీసుకున్నావు యేసుక్రీస్తులోకి. కాబట్టి నీవు 100 సార్లు బాప్తిసం తీసుకున్నా, నీవు కోరినట్లు ఏ విధంగా బాప్తిసం తీసుకున్నా, ఇంకొక విధంగానైనా, అదేమి వ్యత్యాసం కాదు. అయితే క్రీస్తు శరీరంలోకి పరిశుద్ధాత్మను బట్టి ఒకసారి నీవు బాప్తిసం తీసుకుంటే నీవు దేవుని యొక్క కుమారుడు లేక కుమార్తె అవుతావు. ప్రతి వాక్యము సత్యము. తర్వాత దాన్ని ఆయన ఆ కారణము కొరకే చేశాడు. నిన్నటి రోజు నేను చెప్పినట్లుగా దేవుడు కదలి భూమిపైకి సూర్యుని తాకినప్పుడు ఆ భూమి క్రింద ఉన్న ప్రతి తాటి చెట్టు ప్రతిదీ ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ సమయం మందు అవి భూమిలోని భాగము. ఆ విధముగానే నీవు కూడా ఉన్నావు. ఈస్ట్ ఉదయాన దేవుని కుమారుని ఆయన లేపినప్పుడు మరియు పరిశుద్ధాత్మను పంపినప్పుడు అది జీవపు చేటుకు. ఇంకా భూమికి పునాది వేయకముందే ఆయన ముందుగా ఎరిగిన ఆ నిత్య జీవము యొక్క విత్తనం అది ఇక్కడే ఉండును. ఈ యొక్క సాయంకాలము ఈ మైక్రోఫోన్ ఈ విధంగా పనిచేయనని ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు కలిగి ఉన్న అభిమతం లేక గుణ విశేషం ఎటువంటిదో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన అనంతుడై ఉన్నాడు. నీ మనస్సుతో నీవు ఊహించలేవు. నీవు తప్పక అంగీకరించవలసినది. అయితే ఈ ఒక్క విషయం చెప్తాను, ఈ మధ్యాహ్నం ఇక్కడ నిలబడి ఉన్న అదే దేవుడు ఆయన ప్రజలలో ఉన్నాడు. నీవు మెథడిస్టువైనా, బాప్టిస్టువైనా, పెంతికోస్తువైనా, నీవెవరవైనా ఒక సంస్థాపకమును నమ్మవద్దు. కారణం అది అనేకములైన సిద్ధాంతములతో తయారైనది. దేవుడికి నీవు ఒక వ్యక్తిగా కావలసి ఉన్నది. నీవు ఒక వ్యక్తివై ఉండవలసి ఉన్నది. నీతో దేవుడు సంప్రదిస్తాడు, నీ సంఘములో కాదు. నీవు ఎక్కడ ఆరాధన చేస్తున్నావో అట్టి నీ సంఘములో లేక సభలో నీవు మంచిగా జీవించవలసి ఉన్నది. నీవు జీవించవలసిన అలాంటి జీవితమునే నీవు జీవించవలసి ఉన్నది. అయితే చూడు, వారు మూడు సిద్ధాంతాలు చేస్తారు, ఇంకా అలాంటివి చేస్తారు. నీవు అది నమ్మనట్లయితే వారి వాక్యలలో సహా నీవు ప్రవేశించలేనటువంటివి అవి. కాబట్టి దేవుడు అన్ని వేళ ఆయన వాక్య ప్రత్యక్షమవుతుండగా, ఆయన వాక్యాన్ని ప్రత్యక్ష చేయుచుండగా అక్కడకు దేవుడు ఎలాగూ రగలుగుతాడు? లూథరు మునుపటి ఆ దినమున ఉన్నవాడై ఏ విధముగా ఈ బాప్తిస్మము ఆత్మ యొక్క పునరుద్ధరణను ఎరిగి ఉంటాడు? మొక్క ఆ విధముగా ఎదగలేదు, ఆ విధముగానే వెస్లీ ఎరగలేదు, ఆ విధముగానే ఈ దినమున ఏమి జరుగుతున్నదో పెంతికొస్తు వారు ఎరగరు. ఒకే విషయం నీ దగ్గర నుండి నేరుగా ఎదిగిపోవుట. అవునది నిజం. ప్రతి కాలంలో అది అలాగున్నది, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇది గోధుమ కాలమని బైబిల్ ద్వారా నేను రుజువు చేయగలను. జ్ఞాపకంచుకో, ఈ గంభీరమైన ఉద్యోగం తర్వాత పెంతికొస్తు తర్వాత ఇంకా ఇలాంటి ఇంకొక సంస్థాపకం పుట్టదు, ఉండలేదు. అది తొక్క నుండి గోధుమకు వచ్చింది, గిన్నె తప్ప మరొకటి ఉండదు. అది కారణం సహజంగా 3 సంవత్సరాలు ఏ సంస్థ యొక్క ఉద్యోగము, ఏ చరిత్రకారుడైనా అడుగు వాటి యొక్క ఉద్యోగం. అయితే దీని తర్వాత ఏ సంస్థాపకము లేదు. కనపడి దినము వర్షము అని పుట్టించుటకు వారు ప్రయత్నం చేశారు. మీరు చూశారా దానికి ఏం జరిగిందో? అది జరగలేదు. అది ఇప్పుడు గోధుమ. అవునండి, ఇక మోయు సాధనాలు లేవు. అది నిజమైన గింజ. క్రీస్తు ఆయన ప్రజల మధ్య ఉన్నాడు. అది మీరు నమ్ముతున్నారా? మనం ఎక్కడి నుండి ప్రారంభం చేద్దాము? క్రింద స్థలం నుండి. మీలో చాలా మంది ఉండటం వలన అందులోని నేను పైకి తీయలేను. నేను ఆయన సేవకుడనని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని యందు విశ్వాసముంచుడి. ఇక్కడున్న మీలో నేను దాన్ని నా నిండు హృదయముతో నమ్ముతున్నానని ఆ విధముగా నమ్మిన వారు చెప్పండి. మీరు జీవింపు చేయు శక్తిని చూసినట్లుగా ఇది మనకు ప్రభువైన దేవుడు అనుగ్రహించును కాక. అది దానిని రుజువు చేయు నిజమైన గుర్తు. అవును, ఓ ఇది అది, ఇది అది అని ఒకరు చెప్తారు. మిమ్మల్ని గూర్చి ఏదైనా నేను ఎరిగి ఉండుట అది సంపూర్తిగా సాధ్యమే. అది మీకు తెలుసు, ఒక్కరు తప్ప నాకెవరూ తెలియదు. నేను చూడగలుగుతున్నాను. అది రెవరెండ్ బ్లెయిర్. తూర్పు దిశగా వెనుక అతను కూర్చున్నాడు. అర్కన్సాస్ లేక అక్కడ వెనకాల ఒక చోటు నుండి వచ్చినవాడు. నేను చూచుచున్నది, నేను ఎరిగినది సభలోని వాళ్ళు అతను ఒక్కడే. అది నిజమైన దేవుడికి తెలుసు. కాబట్టి అది ఒకటే ఉండవలసి ఉన్నది. నేను ఇప్పుడే అక్కడ చూస్తున్నాను. అక్కడ చివర కూర్చున్న ఆ స్త్రీ ఆత్మ సంబంధమైన సమస్య. నీవు అందుకై ప్రార్థిస్తున్నావు. అటు ఆత్మ సంబంధమైన సమస్యను దేవుడు సరిచేసి అది బాగుపరచునని నీవు నమ్ముతున్నావా? సరే, నీవు పొందుకున్నావు. నీ దగ్గర కూర్చున్న మరొక స్త్రీ పైన నీ చేయి పెట్టు. ఎందుకనగా ఆమె కడుపు నొప్పి చేత బాధపడుతుంది. ఆమె కూడా ప్రార్థన చేస్తుంది. అది నిజం కాదా సహోదరి? అది నిజమైతే నీ చేతులు పైకెత్తు. నాకు తెలియదు, నా జీవితంలో ఎన్నడూ నిన్ను చూడలేదు. ఇద్దరు రంగుజాతి ఆడపిల్లలు. ఇప్పుడు అదేంటి? ఆయన చేస్తానని ఏది చెప్పినాడో ఖచ్చితంగా అది కాదా? అది ఖచ్చితం. ఇక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఇటువైపునే చూస్తూ కూర్చుని నా వైపు చూస్తుంది. ఆమె గుండె జబ్బుతో ఉన్నది. గుండె జబ్బును దేవుడు స్వస్థపరచుని నమ్ముతున్నావా? నీవు అక్కడ కూర్చుని నేను అక్కడికి చేరుకోవాలని ప్రార్థన చేస్తున్నావు. అది నిజమేనా? అది నిజం. నీ చేయి ఇలాగ ఊపు. నీ ప్రార్థనలో నీవేం మాట్లాడుతున్నావో నాకు ఎలా తెలియను? చూసావా, నమ్మితే చాలు. నీవు చేయవలసినంతా అంతే. నమ్ముట. అక్కడే ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమె స్వస్థత పొందకపోతే నేరుగా ఆమె చనిపోతుంది. ఆమె క్యాన్సర్ తో ఉంది. క్యాన్సర్ దేవుడు స్వస్థపరచగల నీవు నమ్ముతున్నావా? అవును. నీవు అది నమ్ముతున్నావా? నీవు నీ చెయ్యి పైకి పెట్టుటకు నిదానంగా ప్రయత్నిస్తున్నావు. నీవు నీవెవరినది దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతున్నావా? మిస్ గన్, అది నిజమైతే అలాగూ నీ చెయ్యి ఊపు. అవునా? సరే, ఇంటికి వెళ్ళు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేయను. నీవు నమ్మినట్లయితే సమస్తం సాధ్యమే. అక్కడే నల్లటూ పెట్టుకుని నా వైపు చూస్తున్న స్త్రీ, అది ఆమె తాకింది. ఆమెకు కూడా క్యాన్సర్ ఉంది. దేవుడు నిన్ను స్వస్థపరచును నీవు నమ్ముతావా? నీ నిండు హృదయంతో నీవు నమ్ముతావా? నేను మిస్సెస్ మిల్లర్ తో మాట్లాడుతున్నాను. నీవది నమ్ముతున్నావా? ఆమె ఎవరో నాకు తెలియదు. నా జీవితంలో నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. అది నిజమని పరలోకపు దేవునికి తెలుసు. ఆమెన్. నీవు నమ్మినట్లయితే ఇక్కడే చివరన ఒక రంగుజాతి స్త్రీ కూర్చుని ఉన్నది, తల వంచుకున్నది. ఆమె చదువుతూ ఉన్నది. ప్రియమైన ఒకరి కొరకు, తాను ప్రార్థిస్తున్న ఒకరి కొరకు. వాస్తవంగా అతనికి ప్రార్థన కొరకే ఆమె వచ్చింది. లేదు, అతని ఇక్కడ లేడు. అది ఆమె యొక్క భర్త. అవును, అతని ఇక్కడ లేడు, ఇంటి వద్ద ఉన్నాడు. అతను శస్త్రచికిత్స చేయించుకున్నాడు. లేడు కదా? అవునది నిజం. అతడు ముక్కు సంబంధమైన నొప్పితో అతడు ఇబ్బంది పడుతున్నాడు. అది నిజమే. అది అందుకదా అతడు బాగుండబోతున్నాడు. అందుకై నీ విశ్వాసము బలమైనది. అది నిజమేనని నీవు అది నమ్ముతున్నావా? ఆమేన్. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగాలు ఒకటే రీతిగా ఉన్నాడని అది నీవు చూచుట్లేదా? ఆ ప్రజలను అడుగు. అది నేరుగా సభలోకే వెళ్లినది. ఆయన ఇక్కడున్నాడని నీవు నమ్ముతున్నావా? జీవింపచేయు ఆ శక్తి నీ లోపలే ఉన్నదని నీవు అలా భావించుచున్నావా? అది దేవుడు నిన్ను బాగుపరచును. స్నేహితులారా, మీరు నమ్ముతారా? దానికి మీరు నా కొరకు ఒకటి చేయగలరా? ఇక్కడ ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు? నీ చేయి పైకెత్తుల ద్వారా మిమ్మల్ని చుడనివ్వండి. ఇప్పుడు 5 గంటలు కావస్తుంది. మీ చేతులు ఒకరిపై ఒకరు పెట్టండి. ఇప్పుడు ఒక్క మాట చెప్పవద్దు. కేవలం అలాగూ మీ చేతులు ఒకరిపై ఒకరు పెట్టండి. మీరు ఒకటి చేయాలని నేను కోరుతున్నాను. చూడు, ఇక్కడ వెనక కూర్చున్న పురుషుడు, అతని వీపు మీద వాపు ఉన్నది. నీ వీపు మీద ఆ వాపును దేవుడు తీసివేస్తాడని నీవు నమ్ముతున్నావా? అయ్యా, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? ఎవనస్తుడు నా వైపు చూస్తున్నాడు. అతడు దాటిపోవాలనుకుంటున్నాడు. అయ్యా, నీ చేయి పైకెత్తు. అవునది మంచిది. నీ నిండు హృదయంతో నమ్ముతున్నావా? నీ యొద్ద నుండి దేవుడు దాన్ని తీసివేయును. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఈ సమస్తమైన సభవాళ్ళతో నేను సవాల్ చేస్తున్నాను. నీ యొక్క మనస్సాక్షిని అవిశ్వాసం వలన ఎండిపోనియొద్దు. దానిని గజిబిజిగా కానివద్దు. మనిషి కుమారుడు ప్రవచనాత్మక వర్తమానము రూపమున ప్రవచనములో తిరిగి ఆయన సంఘములేక వచ్చి యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగం ఒక్కటి రీతిగా ఉన్నాడని రుజువు పరుచుచున్న మనిషి కుమారుని మీరు చూచుట్లేదా? ఈ సమయం వరకు కూడా ఏ ఒక్క కాలంలో కూడా అది జరగలేదు. అవునా? దానికి ఒక రుజువు ఉన్నది. సంఘమనగా ఏంటి? అందులోనికి నీవు ఎలాగూ చేరగలవు? నీవు అక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏమి కలిగి ఉండెనో అది నీది. చెట్ల చివరకు దేవుని యొక్క కుమారుడు కుమార్తెవు కూడా నీవు. ఆయన ఒకటికై ఆయన నీవంటి వాడయ్యాడు. దాని విషయం ఏదనగా, దాన్ని ఉపయోగించుకోవడానికి నీవు భయపడుతున్నావు, లేదా నీవు ఆయన వాక్యానికి సహకారమిచ్చుట్లేదు. అది ఏ కొంచెము మేలు చేయదు. మరి నీవేం చేస్తావో నాకు భద్రత కాదు. సంపూర్ణంగా నీవు ఆ వాక్యములోకి రాకపోతే అది ఎప్పటికీ పనిచేయదు. ఈ రోజుకు ఆయన వాగ్దానం చేసింది, అది జరగలేదని. అట్టి దాని మీద నన్నెవరు నేరము చేయగలరు? అలాగైతే మీ సంస్థాపకములను నా ముందు పడవేయవద్దు, ఎందుకంటే అది నిష్ప్రయోజనము. హల్లెలూయా. ఆయన ఇక్కడే ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఆయన ఇక్కడే ఉన్నాడని నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచుటకు చాలినంత జీవింపజే శక్తి సంఘములో ఉన్నదని నేను ఎరుగుదును. మీరు నమ్మగలరా? అది సరే. అలాగైతే మీరు రోగులకు ప్రార్థించడను మీరు నమ్ముతున్నారా? వారు రోగుల పైన చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురని యేసు చెప్పినది మీరు నమ్ముతున్నారా? మంచిది. ఇప్పుడు మీరు ఒకరి పైన ఒకరు చేతులు పెట్టండి. మీ కొరకు మీరు ప్రార్థించవద్దు. తరువాత వ్యక్తి కొరకై ప్రార్థించండి. నిశ్శబ్దంగా, గౌరవంగా. ప్రభువా, అది పిచ్చి భక్తి అని ప్రజలు పిలిచే వరకు, అది ప్రజలు ఆత్మల సంబంధమైనదని పిలిచే వరకు, అది ప్రజలు దురాత్మలని పిలిచే వరకు, బయల్జెబూబు అని వారు పిలిచే వరకు, ఈ దినాన ప్రజలు ఆలోచనకు ఎంతో విడ్డూరంగా అగుపించు వాక్యం ప్రకటించుటకు నేను ఈ వేదిక యొక్క నిలబడటానికి నేను ఎంతగానో నీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. అయితే ఈ మధ్యాహ్నం ఈ గంభీరమైన శ్రోతల మధ్య ఏదైతే ప్రకటించబడిందో తిరిగి అది సత్యమైనదని నీవు నిర్ధారించి ఖచ్చితంగా రుజువు చేయ కోరుచున్నాను. దేవా, మీరు నీ ప్రజలు. మైక్రోఫోన్ దయ్యం గదిబి చేయటానికి, అతడు ప్రజల ఆలోచనలు గలిబిళ్లు చేయటకు, ఇది వారు పొందుకోకుండా ఉండటకు వాడు ప్రయత్నం చేశాడు. అయితే నేను నమ్ముతున్నాను, ఎలాగైనా వారిది పొందుకుంటారు. ప్రభువా, వారిది పొందుకోవాలని వారి కొరకై నేను అడుగుచున్నాను. వారు అది స్వీకరించాలని వారికై అడుగుతున్నాను. ప్రభువా, అనుగ్రహము చూపు. ఈ యొక్క విశ్వాసులు నీ యొక్క రాకడను చూచుటకు వారు జీవించి ఉండకపోయినట్లయితే ఈ యొక్క జీవింపజే శక్తి కడవరి దినాల్లో వారిని లేపును. ప్రభువా, వారేం చేస్తున్నారో చేస్తారో అట్టి వారి విశ్వాసము ఆ జీవింపచేయు శక్తి జీవింపచేయనట్లుగా ఇప్పుడే అనుగ్రహము చూపుము. అక్కడ ఒక శరీరము ఒక శరీరమునకు ఒక శక్తి ఒక శక్తిలోకి అన్నట్లుగా విశ్వాసి విశ్వాసిపై చేతులు పెట్టి ఉన్నాడు. ఇది దేవుని యొక్క కుమారుని ద్వారా ఒక దేవుని కుమారుని ద్వారా లేక ఒక దేవుని కుమార్తె ద్వారా ఇది దేవుని యొక్క శక్తి. ఓ దేవా, ఈ ప్రజలను సాతాను వదిలిపెట్టుడు కాక ఈ యొక్క మధ్యాహ్నం గుర్తించబడిన యేసుక్రీస్తు యొక్క సన్నిధి యొక్క జీవింపచే శక్తి పునరుద్ధానము ద్వారా ఈ మధ్యాహ్నం వారు స్వస్థతను అందుకుందురు కాక. యేసుక్రీస్తు నామములో అది అలాగగును కాక. మీరు జీవింపచేయు మీరు జీవింపచేయబడినట్లయితే వారిపై మీరు పెట్టిన చేతులు మీ యొక్క చేతులు వాటిలో జీవింపచేయు శక్తిని కలిగి ఉన్నది. మీరు జీవమును పొందుకున్నారా? క్రీస్తు మీకు వాస్తవమైన వాడయ్యాడా? దేవుని యొక్క శక్తి ప్రత్యక్షపరిచినదా? ఆ సంఘములో దేవుడు సిద్ధపరిచిన సంఘములో మీరు ఉన్నారా? అందులో మీరు ఇలాగున్నారు, అందులో మీరు జీవింపచేయబడ్డారని మీకు ఇలాగూ తెలియను. మీ యొక్క సమస్తమైన తలంపులు మీ సమస్త ఉనికి ఇప్పుడు క్రీస్తులో ఉన్నది. క్రీస్తు తనకు తాను సజీవుడని రుజువుపరచుకుంటూ ఈ సదమా దినాలలో ఆయన ఇక్కడ ఉన్నాడని రుజువుపరచుకుంటూ క్రీస్తు తన ప్రజల మధ్య ఉన్నాడు. వారి యొక్క బ్రతుకులు తాళ్ళు తిరిగే వారిగా తాగుబోతులుగా వీధి వేషులుగా ఉండి నిజమైన దేవుని పరిశుద్ధులుగా తీర్చబడి జీవింపచేయబడిన వారై ఆ హస్తాలు ప్రజలపై ఉంచారు. వారి హస్తాలు మీ మీద ఉంచారు. పరిశుద్ధాత్మను బట్టి వారు దేవుని సంఘములో ఉన్నారు. ఏలియా ఎముకలపైనున్న అదే శక్తి మీ భుజాలపైనున్నది, మీ హస్తాల్లో ఉన్నది, మీ తలపైనున్నది. అదే జీవింపజేయు శక్తి. అది ఆయన మృతుల్లో నుండి సజీవుడని రుజువు చేయచు. ఇక్కడ ఆయనతో నిలబడ్డాము. ఆయన ఇక్కడ ఇప్పుడు అదే కార్యాలు ఇప్పుడు చేయును. ఆయన జీవించుచున్నాడని చూయించుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఆయనను నమ్మగలవా? నీ మీద పెట్టబడిన ఆ యొక్క హస్తాలు భక్తి గల చేతులు అది నీవు నమ్మగలవా? ఇప్పుడు మనలను జీవింపచేయుచున్న ఆత్మ లోకానికి మనలను పిచ్చివారినిగా చేస్తున్న ఆత్మ అని నమ్మగలవా? అది ఆయన జీవింపచేయు చున్నాడని నీవు నమ్ముతున్నావా? నీవు ఆయన సంఘములో ఉన్నావని నీవు నమ్ముతున్నావా? అలాగ నీ ఉన్నట్లయితే నీ మీద పెట్టబడిన ఆ చేతులు దేవుని చేత ఆజ్ఞేయబడిన పరిశుద్ధ హస్తాలని నమ్మో. అలాంటప్పుడు యేసుక్రీస్తు నామములు నీవు లేచి నిలబడి నీ స్వస్థతను అంగీకరించమని రోగముతోనున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ఆజ్ఞిస్తున్నాను. ఓ క్రైస్తవుడా, ఏమి జరిగినదో నీవు గ్రహించు. అక్కడ ఆ వీధుల్లో లక్షల లక్షల మంది ప్రజలు ఈ రోజు ఈ వీధుల్లో నడుస్తున్నారు. అది లోకంలో ఏమీ లేదు అను ఆయుధాల మందు దుమ్ము తప్ప అని నీవు గ్రహించావా? ఆ యొక్క ప్రజలు పాపములోను అతిక్రమలోను చీకట్లోన జీవితాలతో ఉండి చచ్చిపోయిన వారు అని నీవు గ్రహిస్తున్నావా? అంతటా సంఘాల్లో ఉండి కొద్ది ఉపదేశాలు ఇచ్చుకో ఒక విధమైన ఒక దానిని కాపాడుకో ఉండిన వారు వారి పాపముల అతిక్రమంలో చచ్చిపోయిన వారు గ్రహిస్తున్నావా? నీవు మరణంలోని జీవంలోనికి తిరిగి లేచున్నావా? నువ్వు గ్రహించవా? మరియు జీవముగల దేవుని శరీరంలోనికి బాప్తిసం పొందగా అది నీ శరీరాలను జీవింపచేయడం ద్వారా భాషలు మాట్లాడుతా భాషలకు అర్థం చెప్పట యేసుక్రీస్తు మన మధ్య ప్రత్యక్షపరచబడుట అటుది నీవు గ్రహించగలిగేవా? ఏ విధముగా? అలాంటి వారిలో రోగము నిలవలేదు. నీ విశ్వాసము ఆయన వద్దకు వెళ్లి ఆయన నమ్మును కాక. ప్రభున దేవా, నా నిండు హృదయముతో నేను నిన్ను నమ్ముతున్నానని చెప్పు. నీవు స్వస్థత పొందుకుంటావు. ఆ శరీరంలోనికి వచ్చుటకు ఇష్టపడు పాపులు ఇక్కడ ఉన్నారా? నీ చేతులు పైకెత్తి అందులోకి నేనెన్నడూ రాలేదు. నేను ఎన్నడూ పరిశుద్ధాత్మత నింపబడలేదు. అయితే సహోదర బ్రహం, ఈ మధ్యాహ్నం నేను ఖచ్చితంగా ఆశపడుతున్నాను. నీవు నాకై ప్రార్థించవా అని చెప్పు. మీ చేతులు పైకెత్తండి, సిగ్గుపడవద్దు. మీరు ఆయన సన్నిధిలో ఉన్నారు. అలా చేతులు చూడండి, చేతులు చూడండి. పరిశుద్ధాత్మ బాప్తిసం కోరు ప్రతి ఒక్కరూ. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ అది కావాలని కోరువారు. మీ చేతులు పైకెత్తుడి. ఇప్పుడు వారికి దగ్గరగా నిలబడి ఉండి ఎవరైతే పరిశుద్ధాత్మను మీరు కలిగిన్నారు అతివారు మీ యొక్క పరిశుద్ధమైన అంకితమైన హస్తాలు వారిపైన పెట్టండి. మృతుల్లోండి యేసును లేపిన ఆత్మ పరిశుద్ధాత్మ మీలో నివసించినడెలా మర్త్యమైన మీ శరీరములను మరణములో నుండి జీవములోనికి వచ్చుటకు అది జీవింపు చేయును, శరీరం అంతటి అది ఆత్మకు లోబడినట్లు చేయును. ఇప్పుడు మనం తలవంచుకుందాము, పరిశుద్ధాత్మ ఎవరు కోరుతున్నారో అట్టి ప్రజల కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థించుడి. ఇప్పుడే దేవుడు మీలో ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మతో నింపునని నేను నమ్ముతున్నాను. స్నేహితులరా, ఎందుకు మనము ఎదురు చూడాలి? ఈ ఒకనొక దినాల్లో మీరు ఎంతో సేపు ఎదురు చూడబోతున్నారు. ఇది సమయం, ఇక వేచి చూడవద్దు. రాత్రంతముండి ఎక్కడైతే ప్రార్థించుదరో మీరు ఇక్కడే ఈ ఆలయంలో ఉండు. ప్రేమైన దేవా, నీవు ప్రజలతో ఉంటూ జీవిస్తున్నావను ఇక్కడ ఈ పరిపూర్ణమైన గుర్తింపు తర్వాత ఈ మధ్యాహ్నం బలమైన గాలి వల్లే ఉన్న శబ్దముతో నీ పరిశుద్ధాత్మను మరలా పంపి ఈ ఇంటిని నింపుము. యేసుక్రీస్తు నామములో అమేన్.